మొదటి రాజులు 1వ అధ్యాయము. అదోనీయా రాజ్యకాంక్ష. దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. వారు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెచ్చదనం కలగడం లేదు. కాబట్టి వారు అతనితో, మా యజమాని రాజు అయిన నీ కోసం మంచి యవ్వనంలో ఉన్న కన్యను వెతకడం మంచిది. ఆమె నీ దగ్గర ఉండి నిన్ను కనిపెట్టుకుని నీకు వెచ్చదనం కలిగించడానికి నీ కౌగిలిలో పండుకుంటుంది అని చెప్పారు. ఇశ్రాయేలు దేశం అంతటా వెతికి సునేము గ్రామానికి చెందిన అబీసగు అనే యువతను చూసి ఆమెను రాజు దగ్గరికి తీసుకువచ్చారు. ఆమె చూడచక్కనిది. ఆమె రాజును కనిపెట్టుకుని పరిచర్య చేస్తున్నది గాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు. ఆ సమయంలో దావీదుకు హగ్గీతు వల్ల పుట్టిన అదోనీయా గర్వించి, నేనే రాజునవుతాను అనుకున్నాడు. కాబట్టి అతడు రథాలను, గుర్రపు రౌతులను, తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. అతని తండ్రి దావీదు అతడు బాధపడతాడేమోనని, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు. అతడు చాలా అందగాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అదోనీయా కొడుకు యోవాబుతో, యాజకుడు అబ్యాతారుతో సమాలోచన చేశాడు. వారు అతని పక్షాన చేరి అతనికి సహాయం చేశారు. అయితే యాజకుడు సాదోకు, యెహోయాదా కొడుకు బెనాయా, ప్రవక్త నాతాను, షిమి, రేయి, దావీదు అంగరక్షకులు అదోనీయాతో చేరలేదు. అదోనీయా ఎన్రొగేలు దగ్గరలోని జొహలేతు అనే బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, కొవ్విన దూడలను బలిగా అర్పించి, రాకుమారులైన తన సోదరులందరినీ, యూదావారైన రాజు సేవకులందరినీ పిలిపించాడు. అయితే అతడు నాతాను ప్రవక్తను, బెనాయాయును, దావీదు శూరులను, తన సోదరుడు సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి బత్షెబాతో ఇలా చెప్పాడు, హగ్గీతు కొడుకు అదోనీయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని సంగతి నీకు వినబడలేదా? కాని ఈ సంగతి మన యజమాని అయిన దావీదుకు తెలియదు. కాబట్టి నీ ప్రాణాన్ని, నీ కొడుకు సొలొమోను ప్రాణాన్ని రక్షించుకోడానికి నేను నీకొక ఆలోచన చెబుతాను, విను. నీవు దావీదు రాజు దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా రాజా, నీ కొడుకు సొలొమోను నా తరువాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణం చేశావే, మరి ఇదేంటి అదోనీయా ఏలుతున్నాడు అని అడుగు. రాజుతో నీవు మాట్లాడుతుండగా నేను నీ వెనకాలే లోపలికి వచ్చి నీ మాటలను బలపరుస్తాను. కాబట్టి బత్షెబ గదిలో ఉన్న రాజు దగ్గరికి వచ్చింది. చాలా ముసలివాడైన రాజుకి సునేమియురాలు అభిషగు పరిచర్య చేస్తూ ఉంది. బత్షెబ వచ్చి రాజు ముందు సాగిలపడి నమస్కారం చేసింది. రాజు, నీకేమి కావాలి అని అడిగాడు. అందుకు ఆమె ఇలా మనవి చేసింది, నా ఏలినివాడా, నీవు నా దేవుడైన యెహోవా తోడు, నిశ్చయముగా నీ కొడుకు సొలొమోను నా తరువాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడు అని నీ సేవకురాలునైన నాకు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా పరిపాలిస్తున్నాడు. ఈ సంగతి నా యజమానివి, రాజువి అయిన నీకు ఇప్పటి వరకు తెలియలేదు. అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి, రాకుమారులందరినీ, యాజకుడు అబ్యాతారును, సైన్యాధిపతి యోవాబును ఆహ్వానించాడు గాని నీ సేవకుడు సొలొమోనుని ఆహ్వానించలేదు. నా యజమాని, నా రాజా, నీ తరవాత ఎవరు సింహాసనం అధిష్ఠిస్తారో అని ఇశ్రాయేలీయులంతా కనిపెట్టి చూస్తున్నారు. అంతేగాక నా ఏలినవాడివి, రాజువు అయిన నీవు నీ పూర్వీకులతో కూడా కన్నుమూసిన తరువాత నన్ను, నా కొడుకు సొలొమోనును వారు రాజద్రోహులుగా ఎంచుతారు. ఆమె రాజుతో మాట్లాడుతూ ఉండగానే నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చాడు అని సేవకులు రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అతడు, నా యజమాని రాజా, అదోనీయా నీ తరువాత నీ సింహాసనమెక్కి రాజ్యాన్ని పాలిస్తాడని నీవు చెప్పావా? ఎందుకంటే ఈరోజు అతడు అసంఖ్యాకంగా ఎద్దులను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి, రాకుమారులందరినీ, సైన్యాధిపతులను, యాజకుడు అబ్యాతారుని పిలిచాడు. వారంతా అతని దగ్గర ఉండి అన్నపానాలు తీసుకుంటూ రాజైన అదోనీయా చిరంజీవి అవుతాడు గాక అని పలుకుతున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నూ, యాజకుడు సాదోకునూ, యెహోయాదా కొడుకు బెనాయానూ, నీ సేవకుడు సొలొమోనునూ అతడు పిలవలేదు. నా యజమాని రాజు తన తరువాత సింహాసనం మీద ఎవరు ఆసీనుడవుతాడో తన సేవకులతో చెప్పకుండానే ఇలా చేశాడా అని అడిగాడు. సొలొమోను రాజుగా అభిషిక్తుడు కావడం. దావీదు బత్షెబను పిలవండి అని ఆజ్ఞాపించాడు. ఆమె రాజు సన్నిధికి తిరిగి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, తప్పకుండా నీ కొడుకైన సొలొమోను నా తరువాత నాకు బదులుగా నా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలిస్తాడని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామం తోడు అని నేను నీకు మునుపు ప్రమాణం చేసిన దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను అని చెప్పాడు. అప్పుడు బత్షెబ సాష్టాంగపడి రాజుకు నమస్కారం చేసి, నా యజమాని రాజు అయిన దావీదు చిరకాలం జీవిస్తాడు గాక అంది. అప్పుడు రాజైన దావీదు యాజకుడు సాదోకును, ప్రవక్త నాతానును, యెహోయాదా కొడుకు బెనాయాయను నా దగ్గరికి పిలవండి అని ఆజ్ఞాపించాడు. వారు రాజు ఎదుటికి వచ్చారు. రాజు, మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకుని వెళ్ళి నా కొడుకు సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకువెళ్ళండి. యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకాలు ఊది రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి అని ప్రకటన చేయాలి. తరువాత ఇశ్రాయేలు వారి మీద, యూదావారి మీద నేను అతన్ని అధికారిగా నియమించాను. కాబట్టి మీరు యెరూషలేముకు అతని వెంట రావాలి. అతడు నా సింహాసనం మీద కూర్చుని నా స్థానములో రాజవుతాడు అని ఆజ్ఞాపించాడు. అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు ఈ విధంగా జవాబిచ్చాడు, ఆ విధంగానే జరుగుతుంది గాక. నా యజమానివి రాజువి అయిన నీ దేవుడు యెహోవా ఆ మాటను స్థిరపరుస్తాడు గాక. యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు సొలొమోనుకు కూడా తోడుగా ఉండి నా యజమానివి రాజువి అయిన నీ రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనమైనదిగా చేస్తాడు గాక. కాబట్టి యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతీయులు, పెలేతీయులు, రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గిహోనుకు తీసుకువచ్చారు. సాదోకు గుడారములో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా ప్రజలంతా రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి అని కేకలు వేశారు. ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు. అదోనీయా, అతనితో ఉన్న అతిథులు విందు ముగిస్తూ ఉండగా ఆ కొలాహలం వారికి వినబడింది. యోవాబు ఆ బాకానాదం విని పట్టణంలో ఈ సందడి ఏమిటి అని అడిగాడు. అంతలో యాజకుడు అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా, లోపలికి రా, నీవు యోగ్యుడివి, మంచి వార్తతో వస్తావు అన్నాడు. అప్పుడు యోనాతాను అదోనీయాతో, మన యజమాని రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్త నాతానును, యెహోయాదా కొడుకు బెనాయాను, కెరీతీయులను, పెలితీయులను అతనితో పంపాడు. వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు. యాజకుడైన సాదోకు, ప్రవక్త నాతాను గిహోనులో అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడ నుండి వారు సంతోషంగా తిరిగి వచ్చారు. అందువలన పట్టణం కోలాహలంగా ఉంది. మీకు వినబడిన శబ్దం అదే. అంతేగాక సొలొమోను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. పైగా రాజు సేవకులు తమ యజమాని రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడుగాక అని చెప్పారు. అప్పుడు రాజు మంచం మీదే సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను బతికి ఉండగానే ఈరోజు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా సింహాసనం మీద కూర్చోవడానికి నాకు ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను కల్లారా చూశాను. ఆయనకు స్తుతి కలుగుగాక అన్నాడు అని యోనాతాను చెప్పాడు. అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అదోనీయా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అదోనీయా బలిపీఠం కొమ్ములు పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తితో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి అని వేడుకుంటున్నాడని సొలొమోనుకు వార్త వచ్చింది. అందుకు సొలొమోను, అతడు తనకు నిర్దోషిగా కనపరుచుకోగలిగితే అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు, కాని అతడు దోషి అని తెలితే అతనికి మరణశిక్ష తప్పదు అని చెప్పి బలిపీఠం దగ్గర నుండి అతన్ని పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడినప్పుడు సొలొమోను అతనితో, ఇక నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. మొదటి రాజులు 2వ అధ్యాయము. దావీదు చివరి పలుకులు, మరణం. దావీదు చనిపోయే కాలం సమీపించినప్పుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. మనుషులందరిలాగా నేను ఈ లోకం వదిలి వెళ్ళబోతున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్ధిల్లుతావు. మోషే ధర్మశాస్త్రములో రాసి ఉన్న దేవుని శాసనాలకు, ఆయన నియమించిన ధర్మమంతటికీ, ఆయన న్యాయ విధులకు, ఉపదేశాలకు విధేయుడవై ఉండు. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలము నీ సంతానములో ఇశ్రాయేలు రాజ్యసింహాసనం మీద కూర్చునేవాడు ఒకడూ నీకు ఉండకుండా పోడు అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు. అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకి, యెతేరు కొడుకు అమాసకి చేసినది నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీద, తన చెప్పుల మీద రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు. అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనీయవద్దు. నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు గిలాదువాడైన బర్జిల్లయ్య కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయచూపి నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు. ఇంకా బెన్యామీనీయుడు గెరా కొడుకు బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోవడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు యెహోవా జీవముతోడు, కత్తితో నేను నిన్ను చంపను అని ప్రమాణం చేశాను. అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతన్ని ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరిసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి. ఆ తరువాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతన్ని దావీదు పట్టణంలో సమాధి చేశారు. దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయ్యింది. సొలొమోను పరిపాలన ఆరంభం దుష్ట శత్రువులను తొలగించడం. అప్పుడు హగ్గీతు కొడుకు అదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబా దగ్గరికి వచ్చాడు. ఆమె శాంతంగా వస్తున్నావా అని అతన్ని అడిగింది. అతడు శాంతంగానే వస్తున్నాను అని చెప్పి, తరువాత అతడు నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది అన్నాడు. ఆమె, ఏమిటో చెప్పు అంది. అతడు, రాజ్యం నిజానికి నాదే అని, నేను వారిని పరిపాలిస్తానని ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునవుతానని చూశారు. అయితే అలా జరగకుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయ్యింది. ఇప్పుడు నాదొక మనవి కాదనవద్దు అన్నాడు. ఆమె, చెప్పు అంది. అతడు, సునేమియురాలైన అభిషేగును నాకు భారీగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు అన్నాడు. బత్షెబ, మంచిది, నేను రాజుతో మాట్లాడతాను అంది. బత్షెబ రాజైన సొలొమోను దగ్గరికి అదోనియా తరపున మాట్లాడడానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకి ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది. ఆమె అతనితో, నాదొక చిన్న కోరిక, నా మాట కాదనవద్దు అంది. రాజు, అమ్మా చెప్పు, నీ మాట కాదనను అన్నాడు. అప్పుడామె, నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్ళాడని అంది. అందుకు సొలొమోను, షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా అని తన తల్లితో అన్నాడు. అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు, యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలుగుజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా ఈరోజు మరణిస్తాడు అన్నాడు. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతన్ని చంపాడు. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో, అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో, నీవు మరణానికి పాత్రుడువయ్యావు గాని నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈరోజు నిన్ను చంపను అని చెప్పాడు. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబీకులను గురించి సిలోహులో చెప్పిన మాట నెరవేరింది. యోవాబు అబ్సాలోమును సమర్థించకపోయినా అదోనీయాను సమర్థించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారంలోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోను రాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి, నీవు వెళ్ళి అతడి మీద పడి చంపు అని ఆజ్ఞాపించాడు. బెనాయా యెహోవా గుడారానికి వచ్చి, రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు అని యోవాబుతో చెప్పాడు. అతడు, రాను, నేనిక్కడే చనిపోతాను అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరికి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు. అందుకు రాజు ఇలా అన్నాడు, అతడు నీతో చెప్పినట్టే చెయ్యి, అక్కడే అతని చంపి పాతిపెట్టి అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండి, నా తండ్రి కుటుంబం నుండి తొలగిపోయేలా చెయ్యి. నేరు కొడుకు ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, ఇతేరు కొడుకు యూదావారి సైన్యాధిపతి అయిన అమాషా అనే తనకంటే నీతిపరులు యోగ్యులు అయిన ఈ ఇద్దరిని నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదకే రప్పిస్తాడు. అంతేగాక వారి ప్రాణ దోషానికి యోవాబు అతని సంతతి వారే ఎన్నటికీ బాధ్యులు గాని దావీదుకు అతని సంతతికి అతని వంశానికి అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి. కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతన్ని చంపాడు. అతన్ని అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు. రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడిగా నియమించాడు. తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటికి ఎక్కడికి వెళ్లకుండా అందులోనే నివసించు. నీవు ఏ రోజైతే బయటికి వచ్చి కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు ఖచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి. అప్పుడు షిమీ, మీరు చెప్పింది మంచిదే. నా యజమాని రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయినా నేను చేస్తాను అని రాజుతో చెప్పాడు. షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు. అయితే 3 సంవత్సరాల తరువాత షిమీ పనివారిలో 2 పారిపోయి మైకా కుమారుడు ఆకీషు అనే గాతు రాజు దగ్గరికి చేరారు. అప్పుడు, నీ మనుషులు గాతులో ఉన్నారు అని షిమీకి వార్త వచ్చింది. షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి తన పనివారిని తీసుకువచ్చాడు. షిమీ యెరూషలేముని విడిచి గాతుకు వెళ్ళి వచ్చాడని సొలొమోనుకు తెలిసింది. రాజు షిమీను పిలిపించి అతనితో, నీవు ఏ రోజున బయలుదేరి బయటికి వెళ్తావో యెహోవా తోడు, ఆ రోజు నీవు కచ్చితంగా చచ్చిపోతావు అని నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించి నీ చేత ప్రమాణం చేయించాను గదా. పైగా మీరు చెప్పిందే మంచిది అని నీవు కూడా ఒప్పుకున్నావు. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణాన్ని, నేను నీకిచ్చిన ఆజ్ఞను నీవెందుకు పాటించలేదు అని అడిగాడు. నీవు నా తండ్రి దావీదుకు చేసిన కీడంతా నీకు బాగానే తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పిస్తాడు. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సన్నిధిలో చిరకాలము సుస్థిరమవుతుంది అని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. ఈ విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది. మొదటి రాజులు 3వ అధ్యాయము. జ్ఞానం కోసం సొలొమోను చేసిన ప్రార్థన. తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తురాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్ని, యెహోవా మందిరాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టించడం అయ్యేదాకా ఫరో కూతురిని దావీదుపురంలో ఉంచాడు. అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు. సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు. గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు. ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద 1,000 దహన బలులు అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వాలి అని అడిగాడు. సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి ఈరోజు ఉన్న టెస్నం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతనిపై గొప్ప అనుగ్రహం చూపించావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు. నీ దాసుడనైన నేను నీవు ఎన్నుకున్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం. నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు. సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమయ్యింది. కాబట్టి దేవుడు అతనితో దీర్ఘాయువును, ఐశ్వర్యాన్ని, నీ శత్రువుల ప్రాణాలను అడగకుండా న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు. నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడూ లేడు, ఇక మీదట ఉండడు. ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవితకాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒకడైనా ఉండడు. నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి నా కట్టడలను, నా ఆజ్ఞలను నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అన్నాడు. అంతలో సొలొమోను మేలుకొని అది కల అని గ్రహించాడు. తరువాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహన బలులు, సమాధాన బలులు అర్పించి తన సేవకులందరికీ విందు చేయించాడు. సొలొమోను తెలివైన తీర్పు. ఆ తరువాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడ్డారు. వారిలో ఒక స్త్రీ ఇలా వేడుకుంది, నా యజమాని, నేను ఈమె ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. ఆమెతో బాటు అదే ఇంట్లో నేనొక కొడుకుని కన్నాను. నేను కనిన తరువాత 3వ రోజున ఈమె కూడా ఒక కొడుకుని కన్నది. మేమిద్దరమూ కలిసే ఉన్నాం. మేము తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు. కాబట్టి మధ్యరాత్రిలో ఈమె లేచి నీ దాసినైన నేను నిద్రపోతుండగా నా పక్కలో నుండి నా కొడుకుని తీసుకుని తన పక్కలో పెట్టుకుని చచ్చిన తన పిల్లవాణ్ణి నా పక్కలో ఉంచింది. ఉదయం నేను లేచి నా పిల్లవాడికి పాలివ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు. తరువాత నేను వాడిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాడు నా కడుపున పుట్టినవాడు కాడని గ్రహించాను. అంతలో రెండో స్త్రీ, అలా కాదు, బతికి ఉన్నవాడు నా కొడుకు, చచ్చినవాడు ఆమె కొడుకు అని చెప్పింది. అప్పుడా మొదటి స్త్రీ, కాదు, చచ్చినవాడే నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అంది. ఈ విధంగా వారు రాజు ఎదుట వాదించుకున్నారు. అప్పుడు రాజు, బతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయినవాడు నీ కొడుకు అని ఒకామె, కాదు కాదు, చనిపోయినవాడు నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అని రెండవ ఆమె చెబుతున్నది, కాబట్టి ఒక కత్తి తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు రాజు దగ్గరికి ఒక కత్తి తెచ్చారు. రాజు బతికి ఉన్న పిల్లవాణ్ణి రెండు ముక్కలు చేసి సగం ఈమెకు సగం ఆమెకు ఇయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలకు ఆ పిల్లవాడి తల్లి తన బిడ్డ విషయం పేగులు తరుక్కుపోయి రాజుతో, రాజా, పిల్లవాణ్ణి ఎంతమాత్రం చంపవద్దు, వాణ్ణి ఆమెకే ఇప్పించండి అని వేడుకుంది. ఆ రెండవ స్త్రీ, ఆ పిల్లవాడు నాకైనా ఆమెకైనా కాకుండా చెరిసగం చెయ్యండి. అందుకు రాజు, బతికి ఉన్న ఆ బిడ్డను చంపవద్దు, వాడిని ఆ మొదటి స్త్రీకి ఇవ్వండి, ఆమె వాడి తల్లి అని తీర్పు చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడంలో రాజు దైవజ్ఞానం పొందినవాడని గ్రహించి అతనికి భయపడ్డారు. మొదటి రాజులు 4వ అధ్యాయము. అధికారులు నియామకం. సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీద రాజయ్యాడు. అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే సాదోకు కొడుకు అజరియా యాజకుడు, షీషా కొడుకులు ఎలుహోరేపు, అహియా ప్రధానమంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు, యెహోయోదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు అబ్యాతారు యాజకులు, నాతాను కొడుకు అజరియా అధికారులపై అధికారిగా ఉన్నాడు, నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు, అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకరీ పనివాళ్లపై అధికారి. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు అతని ఇంటి వారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు. వారెవరంటే ఎఫ్రాయిము మన్యములో ఉండే హూరు కొడుకు మాకస్సులో, సయల్బీములో, బెత్సెమెషులో, ఏలోన్ బేత్ హానాన్లో దెకేరు కొడుకు, అరుబ్బోతులో హెసేదు కొడుకు, ఇతనికి సోకో హెపేరు దేశాలు అప్పగించారు. అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య. అహీలోదు కొడుకు బయనాకు, తానాకు, మెగిద్దో బెత్సయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది ఇజ్రాయేలు దగ్గర ఉన్న సారేతా నుండి బెత్సయాను మొదలు అబెల్మిహోలా వరకు యక్నేయాము అవతలి స్థలం వరకు వ్యాపించింది. గెబేరు కొడుకు రామద్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనిషే కుమారుడు యాయేరు గ్రామాలు, బాసానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం. ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా నఫ్తాలీము దేశంలో అహిమహేస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాసేమతును పెళ్లి చేసుకున్నాడు. ఆషేరులో అలోతులో ఓషే కొడుకైన బయానా ఉండేవాడు. ఇస్సాకారు దేశంలో పరుయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు. బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు. గిలాదు దేశంలో అమోరియల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగో దేశంలో ఊరీ కొడుకైన గెబేరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి. అయితే యూదావారు, ఇశ్రాయేలువారు సముద్రం ఒడ్డున ఉండే ఇసుకురేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ తాగుతూ సంబరపడుతూ ఉన్నారు. నది యూఫ్రటీసు మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకు, ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీద, ఫిలిస్తీయుల దేశమంతటి మీద, సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ అణిగిమణిగి ఉన్నారు. సొలొమోను గృహ భోజన సామాగ్రి రోజుకి సొలొమోను భోజన సామాగ్రి 600 తూముల మెత్తని గోధుమ పిండి, 1,200 తూముల ముతక పిండి, 10 కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100, ఇవిగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు, యూఫ్రటీస్ నది ఇవతల తిప్సాహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీద సొలొమోనుకు అధికారం ఉంది. అతని కాలంలో 4 దిక్కులా శాంతి నెలకొంది. సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారు, యూదావారు దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్ష చెట్ల కింద, అంజూరుపు చెట్ల కింద నిర్భయంగా నివసించారు. సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి. సొలొమోనుకు అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు. రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్నా వివిధ స్థలాలకు ప్రతివాడు తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండుగడ్డి తెచ్చి ఇచ్చేవాడు. సొలొమోను గొప్ప జ్ఞానం. దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని, బుద్ధిని, అత్యంత వివేచన గల మనస్సును దయచేశాడు. అతనికి కలిగిన జ్ఞానం తూర్పు దేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటే మించిపోయింది. అతడు మానవులందరికంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారికంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది. అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు. లెబనోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే ఇస్సోపు మొక్కే గాని చెట్లన్నిటిని గుచ్చి అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు అన్నిటిని గురించి అతడు రాశాడు. అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండి, ప్రజలందరిలో నుండి అతని జ్ఞానవాక్కులు తెలుసుకోవడానికి మనుషులు సొలొమోను దగ్గరికి వచ్చారు. మొదటి రాజులు 5వ అధ్యాయము. దేవాలయం నిర్మాణానికి ఏర్పాట్లు. తరువాత తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరికి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణిచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుద్ధాలు ఉన్నాయి. తన దేవుడు యెహోవా నామఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు. కాబట్టి నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను. లెబనోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పనిచేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా. మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను అన్నాడు. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి, ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగుగాక అన్నాడు. అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ, నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రం దగ్గరికి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు అన్నాడు. హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు సరళ మానులను పంపించాడు. సొలొమోను హీరాముకు అతని పరివారం పోషణకు 200,000 తూముల గోధుమలు 416,350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానం ప్రసాదించాడు. హీరాము సొలొమోను సంధి చేసుకున్నారు. వారిద్దరి మధ్య శాంతి నెలకొంది. సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేత బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసేవారయ్యారు. అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబనోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబనోనులో 2 నెలలు ఇంటి దగ్గర ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు. అంతేగాక సొలొమోనికి బరువులు మోసేవారు 70,000 మంది, పర్వతాల్లో మానులు నరికేవారు 80,000 మంది ఉన్నారు. వీరంతా కాక సొలొమోను పనివారిపై 3,300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు. రాజు ఆజ్ఞ ప్రకారం వారు మందిర పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గొప్పవి చాలా విలువైనవి అయిన రాళ్ళు గనుల్లో నుండి తవ్వి తెప్పించారు. ఈ విధంగా సొలొమోను పంపిన శిల్పాకారులు గిబ్లీయులు హీరాము శిల్పాకారులు మానులు నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి వాటిని సిద్ధపరిచారు. మొదటి రాజులు 6వ అధ్యాయము. సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో 4వ సంవత్సరం జీప్ అనే 2వ నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు. సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు, పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు, మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు. అతడు మందిరానికి నగీషీ పనిచేసిన అల్లిక కిటికీలు చేయించాడు. మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకు, ఆ గదులు గర్భాలయానికి చుట్టూ 4 వైపులా అతడు కట్టించాడు. కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల అనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్మురాళ్ళు ఉంచారు. అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలంలో సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు శబ్దం ఎంతమాత్రమూ వినబడలేదు. మందిరం కుడిపక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికి ఎక్కి వెళ్లడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి. ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో పలకలతో కప్పించాడు. మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి 5 మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు గదా, నీవు నా చట్టాలు న్యాయవిధులు పాటిస్తూ నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను. ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణం ముగించాడు. అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకు గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళమాను పలకలతో కప్పించాడు. మందిరం పక్కలను కింది నుండి గోడల పైభాగం వరకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు. అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు. మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించలేదు. యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు. అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు. ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు. ఏ భాగాన్ని విడిచిపెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు. అతడు అతి పరిశుద్ధ స్థలములో 10 మూరల ఎత్తున్న 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు. ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి 2వ రెక్క చివరి వరకు 10 మూరల పొడవు. 2వ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికి ఒకే కొలతలు, ఒకే ఆకారము ఉన్నాయి. ఒక కెరూబు 10 మూరలు ఎత్తు, 2వ కెరూబు కూడా అంతే ఎత్తు. అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతల గోడకి, 2వదాని రెక్క అవతలి గోడకి అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలములో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి. ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు. మందిరం గోడలన్నిటి మీద లోపల బయట కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు. లోపలి బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో 5వ భాగం ఉన్నాయి. 2 తలుపులు ఒలీవకర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పువ్వుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీద, ఖర్జూర వృక్షాల మీద బంగారం పొదిగించాడు. పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో 2 నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో 4వ వంతు. 2 తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు 2 మడత రెక్కలు ఉన్నాయి. వాటి మీద అతడు కెరూబులను, ఖర్జూర చెట్లను, వికసించిన పువ్వులను చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు. లోపల ఉన్న పెద్ద గదిని 3 వరుసల చెక్కిన రాళ్లతో, 1 వరుస దేవదారు దూలాలతో కట్టించాడు. 4వ సంవత్సరం జీప్ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు. 11వ సంవత్సరం బూలు అనే 8వ నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి 7 సంవత్సరాలు పట్టింది. మొదటి రాజులు 7వ అధ్యాయము. సొలొమోను రాజగృహం కట్టించడం పూర్తి. సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజగృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు. అతడు లెబనోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని 4 వరుసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు. పక్క గదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరుసకి 15 చెప్పున 3 వరుసల కిటికీలు ఉన్నాయి. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. తలుపుల కిటికీల గుమ్మాలు చతురస్రాకారంగా ఉన్నాయి. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. అతడు స్తంభాలు ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. వాటి ఎదుట ఒక స్తంభాల ఆధారంగా ఉన్న మంటపం ఉంది. స్తంభాలు మందమైన దూలాలు వాటి ఎదుట ఉన్నాయి. తరువాత అతడు తాను న్యాయ విచారణ చేయడానికి ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాన్ని అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు కర్రతో కప్పారు. సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రసాదాన్ని ఆ విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు. ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకు లోపల బయట వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి. దాని పునాది 10-8 మూరలు ఉన్న బహు విలువైన పెద్ద రాళ్లతో కట్టి ఉంది. పైభాగంలో పరిమాణం ప్రకారం చెక్కిన బహు విలువైన రాళ్ళు దేవదారు కర్రలు ఉన్నాయి. ఆవరణానికి చుట్టూ 3 వరుసల చెక్కిన రాళ్ళు, 1 వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరములోని ఆవరణం కట్టిన విధంగానే ఆ మందిరం మంటపం కూడా కట్టారు. దేవాలయ పరికరాలు. సొలొమోను రాజు తూరు పట్టణము నుండి హీరామును పిలిపించాడు. ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు. ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరినవాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు. ఎలాగంటే, అతడు 2 ఇత్తడి స్తంభాలు పోతపోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల పొడవు, 12 మూరల చుట్టుకొలత ఉంది. స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో 2 పీటలు పోతపోశాడు. ఒక్కొక్క పీట ఎత్తు 5 మూరలు. స్తంభాల మీద ఉన్న పీటలకి అల్లిన గొలుసులతో వలల వంటి వాటిని చేశారు. గొలుసు పని దండలు పోతపోసి ఉంది. అవి ఒక్కో పీటకి 7 ఉన్నాయి. ఈ విధంగా అతడు స్తంభాలు చేసి వాటి పైని పీటలను కప్పడానికి చుట్టూ అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేశాడు. 2 పీటలకి అతడు అదే విధంగా చేశాడు. స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకు తామర పువ్వుల్లాంటి ఆకృతులు ఉన్నాయి. ఆ 2 స్తంభాల మీద ఉన్న పీటల మీది అల్లిక పని దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. 200 దానిమ్మ పండ్లు ఆ పీట చుట్టూ వరుసలుగా ఉన్నాయి. ఈ స్తంభాలను అతడు పరిశుద్ధ స్థలం మంటపంలో నిలబెట్టాడు. కుడిపక్కన ఉన్న స్తంభానికి యాకీను అని పేరు పెట్టాడు. ఎడమ పక్కన ఉన్న స్తంభానికి బోయజు అని పేరు పెట్టాడు. ఈ స్తంభాల మీద తామర పువ్వుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది. హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరిపై అంచు నుండి ఆ చివరిపై అంచుదాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు. దానిపై అంచుకు కింద చుట్టూ గుబ్బలున్నాయి. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సరస్సు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సరస్సును పోత పూసినప్పుడు ఆ గుబ్బలను 2 వరుసలుగా పోత పోశారు. ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో 3 ఉత్తర దిక్కుకు, 3 పడమర దిక్కుకు, 3 దక్షిణ దిక్కుకు, 3 తూర్పు దిక్కుకు చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి. సరస్సు మందం బెత్తెడు. దానిపై అంచుకు, పాత్రకుపై అంచులాగా తామర పువ్వుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు నీరు పడుతుంది. హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి. ఈ స్తంభాలు ఏ విధంగా చేశారంటే, వాటికి పార్శ్వాల్లో పలకలు ఉన్నాయి. ఆ పక్క పలకలు చట్రాల మధ్య అమర్చారు. చట్రాల మధ్య ఉన్న పక్క పలకల మీద సింహాల ఎద్దుల కిరూబుల రూపాలు ఉన్నాయి. సింహాల కింద, ఎద్దుల కింద వేలాడుతున్న పూదండలు ఉన్నాయి. ప్రతి స్తంభానికి 4 ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు ఉన్నాయి. ప్రతి పీఠం 4 మూలల్లో దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలను తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గర పోతపోశారు. పీఠం పైన దాని మూతి ఉంది. దాని వెడల్పు 3. అయితే మూతి కింద స్తంభం గుండ్రంగా ఉండి 3.5 వెడల్పు ఉంది. ఆ మూతి మీద పక్కల గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రంగా గాక చదరంగా ఉన్నాయి. పక్క పలకల కింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు స్తంభాలతో అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం 3.5 వెడల్పు ఉన్నాయి. ఈ చక్రాల పని రథచక్రాల పనిలాగా ఉంది. వాటి ఇరుసులు, అంచులు, అడ్డకర్రలు, నడిమి భాగాలు పోత పనితో చేశారు. ప్రతి స్తంభం 4 మూలల్లో 4 దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలు స్తంభమూ కలిపే పోత పోశారు. పీఠం పైన చుట్టూ జానెడు ఎత్తు ఉన్న గుండ్రని బొద్దు ఉంది. పీఠం పైన ఉన్న మోతల పక్క పలకలు దానితో కలిసిపోయి ఉన్నాయి. దాని మోతల పలకల మీద దాని పక్క పలకల మీద హీరాము కెరూబులను సింహాలను తమల వృక్షాలను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూ దండలతో వాటిని చెక్కాడు. ఈ విధంగా అతడు పదింటిని చేశాడు. అన్నిటి పోత పరిమాణం రూపం ఒకేలా ఉన్నాయి. తరువాత అతడు 10 ఇత్తడి తొట్టెలు చేశాడు. ప్రతి తొట్టి 880 లీటర్లు నీరు పడుతుంది. ఒక్కొక్క తొట్టి వైశాల్యం 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి ఉంచాడు. మందిరం కుడి ప్రక్కన 5 స్తంభాలు, ఎడమ పక్కన 5 స్తంభాలు ఉంచాడు. సరస్సు దేవాలయానికి కుడివైపు ఆగ్నేయ దిశగా మందిరం కుడి పక్కన ఉంచాడు. హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేశాడు. ఈ విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు. 2 స్తంభాలు, ఆ 2 స్తంభాల మీద ఉన్న పైపీటల పల్లేలు, వాటిని కప్పిన 2 అల్లికలు ఉన్నాయి. ఆ స్తంభాల మీద ఉన్న పైపీటల 2 పల్లాలను కప్పిన అల్లిక ఒకదానికి 2 వరుసలతో, 2 అల్లికలకు 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభాలను, స్తంభాల మీద 10 తొట్లను, ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులు, బిందెలు, చేటలు, గిన్నెలు, వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో చేశారు. యొర్దాను మైదానంలో సుక్కోతు సారేతానుల మధ్య ఉన్న బంకమట్టి నేలలో రాజు వాటిని పోత పోయించాడు. అయితే ఈ వస్తువులు చాలా ఎక్కువగా ఉండడం వలన సొలొమోను వాటి బరువు తూయడం మానేశాడు. ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది. సొలొమోను యెహోవా మందిరానికి చెందిన ఇతర సామాగ్రిని కూడా చేయించాడు. అవేవంటే బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్లలు, గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం 10 బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు, అలాగే మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, లోపలి మందిరం అనే అతి పరిశుద్ధ స్థలం, తలుపులు, ఆలయం, హాలు, తలుపులు, వాటి బంగారు బంధులు, వీటన్నిటినీ చేయించాడు. ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామాగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు. మొదటి రాజులు 8వ అధ్యాయము. మందసాన్ని దేవాలయానికి తీసుకుని రావడం. తరువాత సీయోను అనే దావీదుపురం నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని రావడానికి సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల పెద్దలను, గోత్రాల నాయకులను, అంటే ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలను యెరూషలేములో తన దగ్గరికి పిలిపించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులంతా ఏతనీము అనే 7వ నెలలో పండగ కాలంలో సొలొమోను రాజు దగ్గర సమావేశమయ్యారు. ఇశ్రాయేలీయుల పెద్దలంతా వచ్చినప్పుడు యాజకులు యెహోవా మందసాన్ని పైకెత్తుకున్నారు. ప్రత్యక్ష గుడారాన్ని, గుడారములో ఉన్న పరిశుద్ధ సామాగ్రిని యాజకులు, లేవీయులు తీసుకువచ్చారు. సొలొమోను రాజు, అతని దగ్గర సమావేశమైన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ఎదుట నిలబడి లెక్క పెట్టలేనన్ని గొర్రెలను, ఎద్దులను బలిగా అర్పించారు. యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని దాని స్థలంలో, అంటే మందిరం గర్భాలయమైన అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల రెక్కల కింద ఉంచారు. కెరూబుల రెక్కలు మందసం మీదకు చాపుకుని ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని మోతకర్రలని కమ్ముకుని ఉన్నాయి. కర్రల కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోకి కనబడేటంత పొడవుగా ఉన్నప్పటికీ అవి బయటికి కనబడలేదు. అవి ఈ రోజు వరకు అక్కడే ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన తరువాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు హోరేబులో మోషే ఆ పలకలను మందసంలో ఉంచాడు. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేవు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. కాబట్టి యెహోవా మహిమ తేజస్సు ఆయన మందిరంలో నిండిపోయి ఆ మేఘం వలన యాజకులు సేవ చేయడానికి నిలబడలేకపోయారు. సొలొమోను దాన్ని చూసి గాఢాంధకారంలో నేను నివాసం చేస్తానని యెహోవా చెప్పాడు. అయితే నేను ఒక మందిరం కట్టించాను, నీవు ఎల్లకాలం నివసించడానికి నేనొక స్థలం ఏర్పాటు చేశాను అన్నాడు. తరువాత అతడు ప్రజల వైపు తిరిగి ఇశ్రాయేలీయుల సమాజమంతా నిలబడి ఉండగా వారిని ఈ విధంగా దీవించాడు. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తుతి కలుగుగాక. నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించినప్పటి నుండి నా నామం నిలిచి ఉండేలా ఇశ్రాయేలీయుల గోత్రాలకు చెందిన ఏ పట్టణములోనైనా మందిరం కట్టించాలని నేను కోరలేదు. కాని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజ్యపాలన చేయడానికి దావీదును ఎన్నుకున్నాను అని ఆయన ప్రకటించాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలని నా తండ్రి అయిన దావీదు కోరుకున్నాడు. కాని యెహోవా నా తండ్రి అయిన దావీదుతో చెప్పిందేమంటే, నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నీవు కోరుకున్నావు, నీ కోరిక మంచిదే, అయినా మందిరాన్ని నీవు కట్టించకూడదు. నీ కడుపులో నుండి పుట్టబోయే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఆ మందిరాన్ని కట్టిస్తాడు. ఆయన చెప్పిన మాట యెహోవా నెరవేర్చాడు. నేను నా తండ్రి అయిన దావీదు స్థానములో నియామకం పొంది యెహోవా వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలీయుల మీద రాజునై వారి దేవుడు యెహోవా నామ ఘనత కోసం మందిరాన్ని కట్టించాను. అందులో యెహోవా నిబంధన మందసానికి స్థలం ఏర్పాటు చేశాను. ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పూర్వీకులను రప్పించినప్పుడు ఆయన వారితో చేసిన నిబంధన అందులోనే ఉంది. సొలొమోను ప్రతిష్ట ప్రార్థన. ఇశ్రాయేలీయుల సమాజమంతా చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇలా అన్నాడు, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైన ఉన్న ఆకాశములో కింద ఉన్న భూమిపై నీలాంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడిచే నీ దాసుల విషయంలో నీవు నీ నిబంధనను నెరవేరుస్తూ కనికరం చూపుతూ ఉంటావు. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచి నీవిచ్చిన మాటను ఈరోజు నెరవేర్చావు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు ఏ విధంగా నా ఎదుట నడుచుకున్నావో అదే విధంగా నీ సంతానం మంచి నడవడి కలిగి నా ఎదుట నడుచుకుంటే నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ కుటుంబంలో ఉండక మానడు అని వాగ్దానం చేశావు. ఇప్పుడు నీవు నీ వాగ్దానాన్ని స్థిరపరచు. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడు నా తండ్రి అయిన దావీదుతో నీవు చెప్పిన మాటను నిశ్చయం చెయ్యి. వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే. నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది? అయినప్పటికీ యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను మనవని అంగీకరించి ఈరోజు నీ దాసుడనైన నేను చేసే ప్రార్థనను నా మొర్రను ఆలకించు. నీ దాసుడనైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా నా నామం అక్కడ ఉంటుంది అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రి పగలు తెరుచుకుని ఉంటాయి గాక. నీ దాసుడనైన నేను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా నీ నివాసమైన ఆకాశము నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు. ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చెయ్యించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు నీవు ఆకాశము నుండి విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాడి తలమీదకు శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన తమ శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు వారు నీ వైపు తిరిగి నీ పేరును ఒప్పుకుని ఈ మందిరంలో నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినప్పుడు నీవు ఆకాశము నుండి విని నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించు. వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం ముసుకుపోయి వర్షం కురవకపోతే వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే నీవు ఆకాశం నుండి విని నీ దాసులు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు. దేశంలో కరువు గాని తెగులు గాని వడగాల్పు దెబ్బ గాని బూజు పట్టడం గాని పంటలకు మిడతలకు గాని చీడపురుగు గాని సోకినా వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు. గనుక ఒక్కడు గాని ప్రజలందరూ గాని ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు. కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి విని క్షమించి దయచేసి ఎవరు చేసినా దాన్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పూర్వీకులకు నీవు దయచేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలము వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలు నీకు మాత్రమే తెలుసు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ గొప్ప పేరును గురించి నీ బాహుబలం గురించి నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరము వైపు తిరిగి ప్రార్థన చేస్తే నీ నివాసమైన ఆకాశము నుండి నీవు విని పరదేశులు నిన్ను వేడుకున్న విధంగా సమస్తము అనుగ్రహించు. అప్పుడు లోకములోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టమని తెలుసుకుంటారు. నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణం వైపుకు నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరము వైపుకు తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనా విన్నపాలను విని వారికి సహాయం చెయ్యి. పాపం చెయ్యిన వాడు ఒక్కడూ లేడు. వారు నీకు విరోధంగా పాపం చేసినప్పుడు నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వారు వీరిని దూరమైనా దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు వారు చెరగా వెళ్లిన దేశములో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము అని చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే వారు చెరలో ఉన్న దేశము నుండి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ వైపు తిరిగి నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపు నీవు కోరుకున్న పట్టణము వైపు నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరము వైపు తిరిగి నీకు ప్రార్థన చేస్తే నీ నివాసమైన ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనా విన్నపాలు విని వారి పని జరిగించు. నీకు వ్యతిరేకంగా పాపము చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు. వారు నీవెన్నుకున్న నీ ప్రజలు ఇనుపు కొలుము నుండి తప్పించినట్లుగా నీవు ఐగుప్తు దేశములో నుండి తప్పించిన నీ ప్రజలు కాబట్టి నీ దాసుడనైన నేను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే విన్నపం మీద దృష్టి ఉంచి వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు. ప్రభు యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకములోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా. సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలిపై నుండి లేచి నిలబడ్డాడు. అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు. తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు. కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచిపెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక. ఆయన తన దాసుడనైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకున్న ఈ మాటలు రాత్రీ పగలు మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక. అప్పుడు లోకంలోని ప్రజలంతా యెహోవాయే దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకుంటారు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థముగా ఉండుగాక. దేవాలయ ప్రతిష్ట అర్పణలు. అప్పుడు రాజు అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా యెహోవా సన్నిధిలో బలులు అర్పిస్తుండగా సొలొమోను 22,000 ఎద్దులను 120,000 గొర్రెలను యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు ఆ దహన బలులు నైవేద్యాలు సమాధాన బలి పశువుల కొవ్వుని అర్పించడానికి యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠం సరిపోలేదు. కాబట్టి రాజు యెహోవా మందిరం ఎదుట ఉన్న ఆవరణ మధ్య ఉన్న స్థలాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులు నైవేద్యాలు సమాధాన బలి పశువుల కొవ్వు అర్పించాడు. ఆ సమయంలో సొలొమోను అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా హమాతు పట్టణముకు పోయే దారి మొదలు ఐగుప్తు నది వరకూ ఉన్న ప్రాంతాలన్నిటి నుండి వచ్చిన ఆ మహాజన సమూహం 2 వారాలు అంటే 14 రోజులు యెహోవా సన్నిధిలో పండగ చేశారు. 8వ రోజు అతడు ప్రజలను అనుమతించగా వారు రాజును ప్రశంసించి యెహోవా తన దాసుడైన దావీదుకు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసిన మేళ్లను బట్టి సంతోషిస్తూ ఆనంద భరితులై తమ తమ నివాసాలకు తిరిగి వెళ్లారు. మొదటి రాజులు 9వ అధ్యాయము. యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమవ్వడం. సొలొమోను యెహోవా మందిరం రాజగృహాల నిర్మాణం తాను చేయాలని కోరుకున్న దాన్ని చేయడం ముగించిన తరువాత యెహోవా గిబియోనులో అతనికి ప్రత్యక్షమైనట్టు 2వసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అతనితో ఇలా అన్నాడు, నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్రపరిచాను. నా కళ్ళు నా మనస్సు ఎప్పటికీ దానిపై ఉంటాయి. నీ తండ్రి దావీదులాగా నీవు కూడా యథార్థ హృదయముతో నీతిని అనుసరిస్తే నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నా కట్టడలను విధులను పాటిస్తే నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా పోడు అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను. అయితే మీరు గాని మీ సంతానం గాని నా నుండి తొలగిపోయే నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించకుండా ఇతర దేవుళ్ళకు నమస్కరించి వాటిని పూజిస్తే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్రపరిచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదిరిపోయి ఒక సామెతగా అపహాస్యంగా అవుతారు. ఈ మందిరం మీదుగా వెళ్లే వారంతా చూసి ఆశ్చర్యపడి, అరెరే, యెహోవా ఈ దేశానికి ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు అని అడుగుతారు. అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, వారు ఐగుప్తు దేశము నుండి తమ పూర్వీకులను రప్పించిన తమ దేవుడు యెహోవాని విడిచిపెట్టి ఇతర దేవుళ్ళపై ఆధారపడి వాటికి నమస్కరించి పూజించారు. కాబట్టి యెహోవా ఈ కీడు అంతా వారిపైకి రప్పించాడు. సొలొమోను సాధించిన ఇతర పనులు. సొలొమోను యెహోవా మందిరం రాజగృహం రెంటినీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. తూరు రాజు హీరాము సొలొమోను కోరినంత దేవదారు సరళ వృక్షపు కలపను బంగారాన్ని అతనికి ఇచ్చాడు. కాబట్టి సొలొమోను గలిలయా దేశములో ఉన్న 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు. హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు. కాబట్టి అతడు, సోదరా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాంటివి అన్నాడు. హీరాము ఆ ప్రదేశాన్ని కాబూల్ అన్నాడు. ఈ రోజు వరకు వాటికి కాబూల్ అనే పేరు. హీరాము 4 టన్నుల బంగారాన్ని రాజుకు పంపించాడు. యెహోవా మందిరాన్ని తన స్వంత రాజగృహాన్ని మిల్లోను యెరూషలేము ప్రాకారాన్ని హాసోరు మెగిద్దో గెజేరు అనే పట్టణాలను కట్టించడానికి సొలొమోను వెట్టి పని వారిని పెట్టాడు. అంతకుముందు ఐగుప్తు రాజు ఫరో గెజేరుపైకి దండెత్తి దాన్ని పట్టుకుని అగ్నితో కాల్చి ఆ పట్టణంలోని కనానీయులను హతమార్చాడు. అతడు తన కుమార్తెను సొలొమోనుకిచ్చి పెళ్లి చేసి ఆ పట్టణాన్ని తన కూతురికి కట్నంగా ఇచ్చాడు. సొలొమోను గెజెరును తిరిగి కట్టించాడు. కింద ఉన్న బేత్ హోరోనును, బైతాతు అరణ్యంలో ఉన్న తద్మోరు పట్టణాలను సొలొమోను భోజన పదార్థాలను నిల్వ చేయడానికి, రథాల కోసం రౌతుల కోసం పట్టణాలను కట్టించాడు. ఇవిగాక అతడు యెరూషలేములో, లెబనోనులో, తన పాలన కింద ఉన్న దేశమంతటిలో తాను వేటిని కట్టాలని కోరుకున్నాడో వాటన్నిటినీ కట్టించాడు. అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీయులతో సంబంధం లేని అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులు అనే జాతుల్లో కొందరు మిగిలి ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా నశింపజేయలేకపోయారు. మిగిలి ఉన్న ఆ జాతుల ప్రజలను సొలొమోను బానిసలుగా నియమించాడు. ఈ రోజు వరకు వారు అలాగే ఉన్నారు. అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవరినీ బానిసలుగా చెయ్యలేదు. వారిని సైనికులుగా, తన సేవకులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా, తన రథాలకు రౌతులకు అధిపతులుగా చేసుకున్నాడు. సొలొమోను చెయ్యించిన పనిని అజమాయిషీ చెయ్యడానికి ఉన్న ముఖ్య అధికారులు 550 మంది. వీరు పనివారి మీద అధికారులుగా ఉన్నారు. ఫరో కూతురు దావీదుపురం నుండి సొలొమోను తన కోసం కట్టించిన రాజగృహానికి వచ్చిన తరువాత అతడు మిల్లోను కట్టించాడు. సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి 3 సార్లు దహనబలులు, శాంతిబలులు అర్పిస్తూ యెహోవా సన్నిధిలో ఉన్న వేదిక మీద ధూపద్రవ్యాలు వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతడు మందిరాన్ని కట్టడం పూర్తి చేశాడు. సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరములోని ఎలాతు దగ్గర ఏసెన్గెబెరులో ఓడలను నిర్మించాడు. హీరాము సముద్ర ప్రయాణం బాగా తెలిసిన నావికులైన తన సేవకులను సొలొమోను సేవకులతో బాటు ఓడల మీద పంపించాడు. వారు ఓఫెరు అనే స్థలానికి వెళ్లి అక్కడ నుండి 14,500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు. మొదటి రాజులు 10వ అధ్యాయం. సొలొమోను షేబాదేశపు రాణి సందర్శన. షేబాదేశపు రాణి యెహోవా పేరును గురించి, సొలొమోను కీర్తిని గురించి విని కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతన్ని పరీక్షించడానికి వచ్చింది. ఆమె గొప్ప పరివారంతో సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాట్లాడింది. ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను జవాబు చెప్పాడు. రాజుకు తెలియని సంగతి ఏదీ లేదు కాబట్టి అతడు ఆమె అనుమానాలన్నిటినీ నివృత్తి చేశాడు. షేబారాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని, అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను, అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రసపాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహన బలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింతా కాదు. ఆమె రాజుతో ఇలా అంది, నీవు చేసిన పనుల గురించి, నీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్న మాట నిజమే. కాని నేను వచ్చి నా కల్లారా చూడకముందు ఆ మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఉన్న దానిలో వారు సగం కూడా నాకు చెప్పలేదని నేను గ్రహించాను. నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో అధికంగా ఉన్నాయి. నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యజీవులు! నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగుగాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు. షేబాదేశపు రాణి సొలొమోనుకు 4,500 బంగారం, బహువిస్తారమైన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. రాజైన సొలొమోనుకు ఆమె ఇచ్చినంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఇంకెప్పుడూ రాలేదు. ఓఫెరు దేశమున నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు, అక్కడ నుండి గంధం చెక్క, రత్నాలు ఎంతో విస్తారంగా తెచ్చాయి. ఈ గంధపు చెక్కతో రాజు యెహోవా మందిరానికి, రాజగృహానికి స్తంభాలు, గాయకులకు సితారాలు, స్వరమండలాలు చేయించాడు. ఇప్పుడు అలాంటి గంధం చెక్క దొరకదు. ఎక్కడా కనిపించదు కూడా. సొలొమోను తన వైభవానికి తగిన విధంగా షేబ దేశపు రాణికిచ్చింది కాకుండా దానికి మించి ఆమె కోరిన వాటన్నిటినీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు తన పరివారంతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్ళింది. సొలొమోను వైభవం. సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు. ఇదీ గాక వర్తకులు, అరబీ రాజులు, దేశాధికారులు అతనికి సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పెద్ద మొత్తంలో పంపేవారు. సొలొమోను రాజు బంగారాన్ని సుత్తెలతో రేకులుగా సాగగొట్టించి దానితో 200 పెద్ద డాళ్లు చేయించాడు. ఒక్కొక్క డాలు 3.5 కిలోల బంగారంతో చేశారు. రేకులుగా కొట్టిన బంగారంతో అతడు 300 చిన్న డాళ్లు చేయించాడు. ఒక్కొక్క డాలుకు దగ్గరగా 2 కిలోల బంగారం వాడారు. రాజు వీటిని లెబనోను అరణ్య రాజగృహంలో ఉంచాడు. రాజు ఒక పెద్ద దంతపు సింహాసనం చేయించి దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. ఈ సింహాసనానికి 6 మెట్లున్నాయి. సింహాసనం పైభాగం వెనుకవైపు గుండ్రంగా ఉంది. ఆసనానికి ఇరుపక్కలా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర 2 సింహాలు నిలిచి ఉన్నాయి. 6 మెట్లకు 2 వైపులా 12 సింహాలు నిలిచి ఉన్నాయి. అలాంటి సింహాసనాన్ని మరే రాజ్యంలో ఎవరూ చేసి ఉండలేదు. సొలొమోను రాజు పానపాత్రలు బంగారుపువి, లెబనోను అరణ్య మందిరంలోని పాత్రలు అన్నీ బంగారముతో చేసినవే. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను రోజుల్లో వెండికి విలువ లేదు. సముద్ర ప్రయాణానికి రాజుకు హీరాము ఓడలతో బాటు తర్షీషు ఓడలు కూడా ఉన్నాయి. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరాలకు ఒక్కసారి బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు తీసుకువస్తుండేవి. ఈ విధంగా సొలొమోను రాజు ఐశ్వర్యం, జ్ఞానం విషయాల్లో భూరాజులందరినీ అధిగమించాడు. అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానపు మాటలను వినడానికి లోక ప్రజలంతా అతని చెంతకు రావాలని ఆశించారు. అతనిని కలిసిన ప్రతి వ్యక్తి కానుకగా వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు ప్రతి సంవత్సరం తెచ్చేవాడు. సొలొమోను రథాలను, రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు ఉన్నాయి. 12,000 గుర్రపు రౌతులు ఉన్నారు. అతడు వీటిని రథాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాల్లో ఉంచాడు. కొన్నిటిని యెరూషలేములో రాజు దగ్గర ఉంచాడు. రాజు యెరూషలేములో వెండిని రాళ్లతో సమానంగా పరిగణించాడు. దేవదారు మానులను సెఫేలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంత విరివిగా ఉండేలా చేశాడు. ఐగుప్తు నుండి, కిలికియా నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన ఒక్కొక్క రథానికి 6 కిలోల వెండి, ఒక్కొక్క గుర్రానికి 1.5 కిలోల వెండి చెల్లించారు. వాటిలో ఎక్కువ భాగం హిత్తీయుల రాజులందరికీ, ఆరాము రాజులకు తగిన ధరకు అమ్మారు. మొదటి రాజులు 11వ అధ్యాయము. సొలొమోను భార్యలు. సొలొమోను రాజు చాలామంది విదేశీ స్త్రీలను, అంటే ఫరో కూతుర్ని మాత్రమే గాక, మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ మొదలైన జాతి స్త్రీలను మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రజలు మీ హృదయాలను ఖచ్చితంగా తమ దేవుళ్ళ వైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు. అయితే సొలొమోను ఈ స్త్రీలను మోహించాడు. అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్థంగా లేదు. సొలొమోను అస్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్ని అనుసరించి నడిచాడు. ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కేమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మెలేకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు. తన విదేశీ భార్యలు వారి విగ్రహాలకు ధూపం వేస్తూ బలులు అర్పించడం కోసం అతడు ఇలా చేశాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అతనికి 2 సార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవుళ్ళను అనుసరించకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను హృదయం ఆయన నుండి తొలగిపోయింది. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞను అతడు పాటించినందుకు ఆయన అతనిపై కోపగించి ఇలా చెప్పాడు, నేను నీతో చేసిన నా నిబంధనను, శాసనాలను నీవు అనుసరించడం లేదు కాబట్టి ఈ రాజ్యం కచ్చితంగా నీకు ఉండకుండా తీసివేసి నీ సేవకుల్లో ఒకడికి ఇచ్చి తీరుతాను. అయినా నీ తండ్రి దావీదు కోసం నీ రోజుల్లో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను, రాజ్యమంతా తీసివేయ్యను. నా దాసుడు దావీదు కోసం నేను కోరుకున్న యెరూషలేము కోసం ఒక గోత్రం నీ కొడుక్కి ఇస్తాను. సొలొమోను విరోధులు. యెహోవా ఎదోమువాడు హదదు అనే ఒకణ్ణి సొలొమోనుకు విరోధిగా లేపాడు. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. గతంలో దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటే హతమైన వాళ్ళను పాతి పెట్టించడానికి సైన్యాధిపతి యోవాబు వెళ్ళాడు. ఎదోములోని మగవారందరినీ చంపేసే వరకూ ఇశ్రాయేలీయులందరితో పాటు యోవాబు 6 నెలలు అక్కడే ఉన్నాడు. అప్పుడు హదదు చిన్నవాడు. అతడు, అతనితో పాటు అతని తండ్రి సేవకుల్లో కొంతమంది ఎదోమీయులు ఐగుప్తు దేశానికి పారిపోయారు. వాళ్ళు మిద్యాను దేశం నుండి బయలుదేరి పారాను ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి కొందరిని వెంటబెట్టుకుని ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్లారు. ఫరో అతనికి ఇల్లు, భూమి ఇచ్చి ఆహారం ఏర్పాటు చేశాడు. హదదు ఫరో దృష్టిలో చాలా మెప్పు పొందాడు. ఫరో తన భార్య తహపనేసు సోదరిని అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఈ తహపనేసు హదదుకు గెనుబతు అనే కొడుకుని కన్నది. ఫరో ఇంట్లో తహపనేసు ఇతన్ని పెంచింది. కాబట్టి గెనుబతు ఫరో అంతఃపురంలోనే ఫరో పిల్లలతో పాటు పెరిగాడు. దావీదు తన పూర్వీకులతో కన్ను మూశాడని, అతని సైన్యాధిపతి యోవాబు చనిపోయాడని ఐగుప్త దేశంలో హదదు విన్నాడు. అతడు, నేను నా స్వదేశానికి వెళ్లడానికి సెలవివ్వండి అని ఫరోతో మనవి చేశాడు. ఫరో, నీవు నీ స్వదేశానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు? నా దగ్గర నీకేం తక్కువయ్యింది అని అడిగాడు. అందుకు హదదు, నాకేమీ తక్కువ కాలేదు, కాని మీరు నన్ను తప్పక వెళ్లనివ్వండి అన్నాడు. దేవుడు సొలొమోను మీదికి ఎలియాదా కొడుకు రెజోను అనే ఇంకొక విరోధిని లేపాడు. అతడు సోబారాజు, అదదెజరు అనే తన యజమాని దగ్గర నుండి పారిపోయినవాడు. దావీదు సోబావారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగు చేసుకుని ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు. హదదు చేసిన ఈ కీడేగాక సొలొమోను బతికిన రోజులన్నీ రెజోను ఇశ్రాయేలీయులకు విరోధిగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయులను ద్వేషించాడు. ఇతడు ఆరాము దేశాన్ని పాలించాడు. సొలొమోను పైన యరొబాము పైన తిరుగుబాటు. సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయిము గోత్రికుడు, నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేవడానికి కారణం ఇది. సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి దావీదు పుర ప్రాకారానికి వచ్చిన బీటలు బాగు చేయించాడు. యరొబాము మహాబలశాలి యువకుడైన ఇతడు పనిలో శ్రద్ధ గలవాడని సొలొమోను గ్రహించి యోసేపు వంశం వారు చెయ్యవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు. ఆ సమయంలో యరొబాము యెరూషలేములో నుండి బయటికి వెళ్ళగా సిలోనీయుడు ప్రవక్త అయిన అహీయా అతన్ని దారిలో కలుసుకున్నాడు. అహీయా కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడు. వారిద్దరూ తప్ప పొలంలో ఇంకా ఎవరూ లేరు. అప్పుడు అహీయా తాను వేసుకున్న కొత్త బట్ట చించి 12 ముక్కలు చేసి యరొబాముతో ఇలా అన్నాడు, ఈ 10 ముక్కలు నీవు తీసుకో. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ప్రజలు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అనే సీదోనీయుల దేవతకు, కెమోషు అనే మోయేబీయుల దేవుడికి, మిల్కోము అనే అమ్మోనీయుల దేవుడికి మొక్కుతున్నారు. సొలొమోను తండ్రి దావీదులాగా వాళ్ళు నా విధానాలను అనుసరించి నడవలేదు, నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు, నా శాసనాలను ఆచరణలో పెట్టలేదు కాబట్టి సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసి 10 గోత్రాలను నీకిస్తాను. అయితే నా సేవకుడైన దావీదు కోసం నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసము ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను. రాజ్యాన్ని సొలొమోను చేతిలో నుండి బొత్తిగా తీసివేయను. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించాడు. కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకుని తన జీవితకాలమంతా అతన్ని పరిపాలన చేయనిస్తాను. అయితే అతని కొడుకు చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు 10 గోత్రాలు ఇస్తాను. నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదు కోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. అందువల్ల అతని కొడుక్కి 1 గోత్రం ఇస్తాను. నేను నిన్ను ఎన్నుకుంటాను. నీవు కోరే దానినంతటి మీద పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు. నా సేవకుడైన దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను పాటించినట్టు నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని నా మార్గాలను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరిచినట్టు నిన్ను కూడా స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు ఇస్తాను. నేను దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం మూలంగా శిక్షిస్తాను గాని ఎల్లకాలం అలా చెయ్యను. సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు. కాని యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయి ఐగుప్తురాజు షీషాకు దగ్గర చేరి సొలొమోను చనిపోయే వరకూ ఐగుప్తులోనే ఉన్నాడు. సొలొమోను మరణం. సొలొమోను గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా, అతని జ్ఞానం గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరినీ పాలించిన కాలం 40 ఏళ్ళు. సొలొమోను చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని తండ్రి దావీదుపురంలో అతన్ని పాతిపెట్టారు. తరువాత అతని కొడుకు రెహబాము అతనికి బదులు రాజయ్యాడు. 12వ అధ్యాయము. ఇశ్రాయేలువారు రెహబాము రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు. రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు. నెబాతు కొడుకు యరొబాము సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు. ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు. మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 రోజులైన తరువాత నా దగ్గరికి వెళ్ళి రండి అని చెప్పగా ప్రజలు వెళ్ళిపోయారు. అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి, ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి అని వారిని అడిగాడు. వారు, ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవ చేయగోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు అన్నారు. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి తనతో కూడా పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చెయ్యమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు, నీ తండ్రి మా కాడిని భారం చేశాడు, కాని నీవు దాన్ని తేలిక చెయ్యాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు, మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు పెద్దది. మా నాన్న భారమైన కాడిని పెట్టాడు, కాని నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకొలలతో మిమ్మల్ని శిక్షించాడు, కాని నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను. 3వ రోజు నా దగ్గరికి రండి అని రాజు చెప్పినట్టు యరొబాము ప్రజలంతా 3వ రోజు రెహబాము దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు, మా నాన్న మీ కాడిని భారం చేశాడు, గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకొలలతో మిమ్మల్ని శిక్షించాడు, కాని నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను. ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు. కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు, దావీదు వంశంతో మాకేమి సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో. ఇలా చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారాలకు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు. తరువాత రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు. ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు. యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని సమాజంగా కూడి అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు. రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్లీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని సమకూర్చాడు. కాని దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు, నీవు సొలొమోను కొడుకు యూదారాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో, బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోండి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయారు. బేతేలు, దానులో బంగారు దూడలు. తరువాత యరొబాము ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో షెకేము అనే పట్టణాన్ని కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడ నుంచి వెళ్లి పెనూయేలును కట్టించాడు. యరొబాము ఇలా అనుకున్నాడు, ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి ఎక్కి వెళ్తే వారి హృదయం యూదారాజు రెహబాము అనే తమ యజమాని వైపుకు తిరుగుతుంది. అప్పుడు వారు నన్ను చంపి మళ్లీ యూదారాజు రెహబాము పక్షం చేరుతారు. రాజ్యం మళ్లీ దావీదు సంతానం వారిది అవుతుంది. యరొబాము తన హృదయంలో ఇలా ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించాడు. అతడు ప్రజలను పిలిచి, యెరూషలేము వెళ్లడం మీకు చాలా కష్టం. ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనని మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే అని చెప్పి ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు. కాబట్టి ఈ పని దోషం అయ్యింది. ఈ రెంటిలో ఒకదాన్ని పూజించడానికి ప్రజలు దాను వరకు వెళ్లసాగారు. అతడు ఉన్నత స్థలాల్లో మందిరాలను ఏర్పరిచాడు. లేవీయులు కాని సాధారణమైన వారు కొందరిని యాజకులుగా నియమించాడు. యరొబాము యూదాదేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని 8వ నెల 15వ రోజున జరపడానికి నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు. ఈ విధంగా తన మనస్సులో అనుకున్న దాన్ని బట్టి అతడు 8వ నెల 15వ రోజు బేతేలులో తాను చేయించిన బలిపీఠం సమీపించాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి ధూపం వేయడానికి తానే బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. మొదటి రాజులు 13వ అధ్యాయము. యూదా నుండి వచ్చిన దైవజనుడు. ఒక దైవసేవకుడు యెహోవా మాట చెప్పున యూదాదేశము నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ దైవసేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారము బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు, బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా చెప్పేదేమిటంటే దావీదు సంతానములో యెషయ్యా అనే పేరుతో ఒక మగబిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజ స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు. అదే రోజు అతడు ఒక సూచన ఇచ్చాడు, ఈ బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికిపోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే అన్నాడు. బేతేలులోని బలిపీఠాన్ని గురించి ఆ దైవసేవకుడు ప్రకటించిన మాట యరొబాము రాజు విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి, అతన్ని పట్టుకోండి అన్నాడు. అతడు చాపిన చెయ్యి చచ్చుబడిపోయింది. అతడు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు. యెహోవా మాట ప్రకారం, దైవసేవకుడి మాట ప్రకారం బలిపీఠం బద్దలై దాని మీద నుండి బూడిద ఒలికిపోయింది. అప్పుడు రాజు, నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయచూపేలా నా కోసం వేడుకో అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవసేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునిపటిలాగా అయ్యింది. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇస్తాను అని ఆ దైవసేవకుడితో చెప్పాడు. అప్పుడు దైవసేవకుడు రాజుతో ఇలా అన్నాడు, నీవు నీ ఇంట్లో సగం నాకిచ్చినా నీతో బాటు నేను లోపలికి రాను. ఇక్కడ నేనేమీ తినను తాగను, ఎందుకంటే ఇక్కడేమీ తినొద్దని తాగొద్దని వచ్చిన దారినే తిరిగి వెళ్ళవద్దని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. అందుకని అతడు బేతేలుకు వచ్చిన దారిని కాకుండా ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు. బేతేలులో ఒక ముసలి ప్రవక్త నివసించేవాడు. అతని కొడుకుల్లో ఒకడు వచ్చి బేతేలులో ఆ దైవసేవకుడు ఆ రోజు చేసినదంతా అతనికి చెప్పాడు. అతడు రాజుతో చెప్పిన మాటలు కూడా అతని కొడుకులు అతనికి చెప్పారు. వారి తండ్రి, అతడు ఏ దారిని వెళ్ళాడు అని వారిని అడిగాడు. అతని కొడుకులు యూదా దేశం నుంచి వచ్చిన దేవుని మనిషి ఏ దారిలో వెళ్ళాడో చెప్పారు. తరువాత అతడు తన కొడుకులను పిలిచి, నా కోసం గాడిద మీద జీను వేయండి అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదపై జీను వేశారు. అతడు దానిమీద ఎక్కి బయలుదేరాడు. సింధూర వృక్షం కింద దేవుని మనిషి కూర్చుని ఉండగా చూసి, యూదాదేశము నుండి వచ్చిన దైవ ప్రవక్తవు నువ్వేనా అని అడిగాడు. అతడు, నేనే అన్నాడు. అప్పుడు అతడు, నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అన్నాడు. అతడు, నేను నీతో రాలేను, నీ ఇంటికి రాను, నీతో కలిసి ఇక్కడ ఏదీ తినను తాగను. నీవు అక్కడ ఏదీ తినొద్దని తాగొద్దని నీవు వచ్చిన దారిలో వెళ్ళవద్దని యెహోవా నాతో చెప్పాడు అన్నాడు. అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో, నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకునిరా అని నాతో చెప్పాడు అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు. అతడు ఆ ముసలి ప్రవక్త వెంట వెళ్ళి అతని ఇంట్లో భోజనం చేశాడు. వారు భోజనం చేస్తూ ఉంటే అతన్ని వెనక్కి తీసుకువచ్చిన ఆ ప్రవక్తతో యెహోవా మాట్లాడాడు. అతడు యూదాదేశము నుండి వచ్చిన దేవుని మనిషితో, యెహోవా ఇలా చెబుతున్నాడు, నీ దేవుడు యెహోవా నీకు చెప్పిన మాట వినక ఆయన ఆజ్ఞాపించిన దాన్ని పాటించకుండా వెనక్కి వచ్చి నీవు అక్కడ భోజనం చెయ్యొద్దని ఆయన చెప్పిన చోట భోజనం చేశావు, కాబట్టి నీ శవాన్ని నీ పూర్వీకుల సమాధులకు చేరదు అని బిగ్గరగా చెప్పాడు. వారు భోజనం చేసిన తరువాత ఆ ప్రవక్త తాను వెనక్కి తీసుకువచ్చిన ఆ దైవసేవకుని గాడిదపై జీను వేశాడు. అతడు బయలుదేరి వెళ్ళిపోతుంటే దారిలో ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. అతని శవం దారిలోనే పడి ఉంది. గాడిద దాని దగ్గర నిలబడి ఉంది. సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది. కొంతమంది అటుగా వెళ్తూ శవం దారిలో పడి ఉండడం, సింహం శవం దగ్గర నిలబడి ఉండడం చూసి ఆ ముసలి ప్రవక్త నివసిస్తున్న ఊరు వచ్చి ఆ విషయం చెప్పారు. దారిలో నుండి అతన్ని తీసుకువచ్చిన ఆ ప్రవక్త ఆ విషయం విని, యెహోవా మాట వినక ఎదురు తిరిగిన దైవసేవకుడు ఇతడే, యెహోవా సింహానికి అతన్ని అప్పగించేశాడు, యెహోవా చెప్పినట్టు అది అతన్ని చీల్చి చంపేసింది అని చెప్పాడు. తన కొడుకులను పిలిచి, నా కోసం గాడిదను ప్రయాణానికి సిద్ధం చేయండి అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదను సిద్ధపరిచారు. అతడు వెళ్ళి అతని శవం దారిలో పడి ఉండడం, గాడిద సింహం శవం దగ్గర నిలిచి ఉండడం, సింహం గాడిదను చీల్చివేయకుండా శవాన్ని తినకుండా ఉండడం చూసి ఆ ముసలి ప్రవక్త ఆ దేవుని మనిషి శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని దుఃఖించడానికి, శవాన్ని పాతిపెట్టడానికి తన స్వగ్రామం వచ్చాడు. అతడు తన సొంత సమాధిలో ఆ శవాన్ని పాతిపెట్టాడు. ప్రజలు, అయ్యో నా సోదరా అంటూ ఏడ్చారు. అతన్ని పాతిపెట్టిన తరువాత ఆ ముసలి ప్రవక్త, తన కొడుకులతో నేను చనిపోయినప్పుడు ఆ ప్రవక్తను ఉంచిన సమాధిలోనే నన్ను పాతిపెట్టండి, నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి, ఎందుకంటే యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా సమరయా పట్టణంలో ఉన్న ఉన్నత స్థలాల్లో ఉన్న మందిరాలన్నింటికీ వ్యతిరేకముగా అతడు ప్రకటించినది తప్పకుండా జరుగుతుంది అని చెప్పాడు. ఇది జరిగిన తరువాత కూడా యరోబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరోసారి సాధారణ మనుష్యులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. యరొబాము వంశాన్ని నిర్మూలించి భూమి మీద లేకుండా చేయడానికి కారణమైన పాపం ఇదే. మొదటి రాజులు 14వ అధ్యాయము. యరొబాముకు వ్యతిరేకంగా ప్రవచనం. అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది. యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు, నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలు, కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు. యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు. యెహోవా అహీయాతో యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి అన్నాడు. గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలిచప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు, యరొబాము భార్య లోపలికి రా. నీవు వేషం వేసుకుని రావడమెందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు. యరొబాముతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను నిన్ను ప్రజల్లో నుంచి హెచ్చించి నా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారిగా నియమించాను. దావీదు వంశం నుంచి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను. అయినా నీవు నా సేవకుడైన దావీదు చేసినట్టు చెయ్యలేదు. అతడు హృదయపూర్వకంగా నన్ను అనుసరించి నా ఆజ్ఞలు గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు. దానికి బదులు నీవు నీకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుర్మార్గం చేశావు. నన్ను పూర్తిగా వదిలేశావు. నీకోసం ఇతర దేవుళ్ళను చేయించుకున్నావు. పోత విగ్రహాలను పెట్టించుకుని నాకు కోపం పుట్టించావు. కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారని పెద్దవారని తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను. పట్టణంలో చనిపోయే నీ కుటుంబానికి చెందిన వారిని కుక్కలు తింటాయి. బయట పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి. ఈ మాటలు చెప్పేది యెహోవానైనా నేనే. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు. నీవు పట్టణంలో అడుగు పెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు. అతని కోసం ఇశ్రాయేలు వారంతా దుఃఖిస్తూ అతన్ని సమాధి చేస్తారు. ఇతన్ని మాత్రమే సమాధి చేస్తారు, ఎందుకంటే యరొబాము వంశంలో ఇతడొక్కడలోనే ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కొంచెం మంచి కనిపించింది. అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే ఆ రోజు ఇశ్రాయేలు వారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు. కాబట్టి నీళ్లల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని ఓడబెరికి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొడతాడు. తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు. అప్పుడు యరొబాము భార్య లేచి తిర్షా పట్టణానికి వెళ్ళిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు. యెహోవా తన సేవకుడు అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు ఇశ్రాయేలు వారంతా అతన్ని సమాధి చేసి అతని కోసం దుఃఖించారు. యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. యరొబాము 22 ఏళ్ళు పాలించాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని పూర్వీకుల సరసన పాతిపెట్టారు. అతని స్థానములో అతని కొడుకు నాదాబు రాజయ్యాడు. యూదారాజైన రెహబాము. యూదాదేశములో సొలొమోను కొడుకు రెహబాము పాలించాడు. రెహబాము 41 ఏళ్ల వయసులో పరిపాలించడం మొదలుపెట్టాడు. తన పేరు నిలపడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము అనే పట్టణములో అతడు 17 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలు. ఆమె పేరు నయమ. యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకుల కంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు. వాళ్ళు ఎత్తైన ప్రతి కొండ మీద, పచ్చని ప్రతి చెట్టు కింద పూజాస్థలాలను కట్టి విగ్రహాలు నిలిపి అషేరా దేవతా స్తంభాలను ఉంచారు. యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు. రెహబాము రాజు పాలిస్తున్న 5వ సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషాకు యెరూషలేముపై దండెత్తాడు. యెహోవా మందిరపు ఖజానాలోని వస్తువులు, రాజభవనపు ఖజానాలోని వస్తువులు అన్నిటినీ దోచుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను కూడా అతడు దోచుకుపోయాడు. రెహబాము రాజు వీటికి బదులు ఇత్తడి డాళ్లను చేయించి రాజభవనాన్ని కాపలా కాసే రక్షక భటుల నాయకునికి అప్పజెప్పాడు. రాజు యెహోవా మందిరానికి వెళ్లే ప్రతిసారి భటులు వాటిని మోసుకుపోయేవారు. తరువాత వాటిని భద్రమైన గదిలో ఉంచేవారు. రెహబాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. బ్రతికినంతకాలం రెహబాముకు యరోబాముకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. రెహబాము చనిపోయినప్పుడు దావీదు నగరంలోని అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని తల్లి నయమా అమ్మోనీయురాలు. అతని కొడుకు అబీయా అతని స్థానంలో రాజయ్యాడు. మొదటి రాజులు 15వ అధ్యాయము. యూదా రాజైన అబీయా నెబాతు కొడుకు యరోబాము రాజు పరిపాలన 18వ సంవత్సరంలో అబీయా యూదాను పాలించడం మొదలుపెట్టాడు. అతడు యెరూషలేములో 3 ఏళ్ళు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కూతురు. అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా లేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు. అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికి, యెరూషలేమును స్థిరపరచడానికి అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు. రెహబాము బతికిన రోజులన్నీ అతనికి యరోబాముకో యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా యరోబాముల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. అబీయా చనిపోగా తనటూ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని కొడుకు ఆసా అతనికి బదులు రాజయ్యాడు. యూదా రాజైన ఆసా ఇశ్రాయేలు రాజు యరోబాము పాలన 25వ సంవత్సరంలో ఆసా యూదావారిని పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా. ఈమె అబీషాలోము కూతురు. ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని మగ వ్యభిచారులను దేశంలో నుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు. తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతా స్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి కిద్రోనులోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టణపు రాణి పదవు నుండి ఆమెను తొలగించాడు. ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు, కాని ఉన్నత స్థలాలను తీసివేయలేదు. అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండి బంగారాన్ని యెహోవా మందిరంలోనికి తెప్పించాడు. ఆసాకు ఇశ్రాయేలు రాజు బయేసాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది. ఇశ్రాయేలు రాజు బయేసా యూదావారికి విరోధిగా ఉండి యూదారాజు ఆసా దగ్గర నుండి ఎవరూ రాకుండా, అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి దమస్కులో నివసిస్తున్న సిరియారాజు బెన్హాదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు: మీ నాన్నకు మా నాన్నకు ఒప్పందం ఉన్నట్టుగా నీకు నాకు ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయేషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో. కాబట్టి బెన్హదదు ఆసారాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదకి పంపి ఈయోను, దాను, అబేల్బేత్మయక కిన్నెరెతు ప్రాంతాలను నఫ్తాలి దేశాన్ని కొల్లగొట్టాడు. బయెషాకు అది తెలిసి రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు. అప్పుడు ఆసారాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లను కర్రలను ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసారాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబా మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు. ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బల ప్రభావాలు, అతడు చేసినదంతా, అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది. అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు, ఇశ్రాయేలు రాజైన నాదాబు. యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరోబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్లు పాలించాడు. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి తన తండ్రి దేనిచేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు. ఇస్సాకారు గోత్రికుడు అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు ఇశ్రాయేలు వారంతా ఫిలిస్తీయులకు చెందిన గిబ్బేతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బేతోనులో బయెషా అతన్ని చంపాడు. రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు. తాను రాజు కాగానే అతడు యరోబాము వంశం వారందరినీ చంపేశాడు. యరోబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలిపెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది. యరోబాము చేసిన పాపాలను బట్టి ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది. నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. వారు బతికినంతకాలం ఆసాకు ఇశ్రాయేలు రాజు బయెషాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు. ఇతడు కూడా యెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరోబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు. మొదటి రాజులు 16వ అధ్యాయము. యెహోవా బయెషాను గురించి హానాని కొడుకు యెహూతో ఇలా చెప్పాడు, నేను నిన్ను మట్టిలో నుండి తీసి హెచ్చించి ఇశ్రాయేలు అనే నా ప్రజల మీద నిన్ను అధికారిగా చేశాను. అయినా సరే యరోబాము ప్రవర్తించినట్టు నీవు ప్రవర్తిస్తూ ఇశ్రాయేలు వారైన నా ప్రజలు పాపం చేయడానికి కారణమై వారి పాపాలతో నాకు కోపం పుట్టించావు. కాబట్టి బయెషా వంశాన్ని, అతని కుటుంబీకుల్ని నేను పూర్తిగా నాశనము చేసి నెబాతు కొడుకు యరోబాము వంశానికి చేసినట్టు నీ వంశానికి చెయ్యబోతున్నాను. పట్టణంలో చనిపోయే బయెషా సంబంధికులను కుక్కలు తింటాయి, పొలాల్లో చనిపోయే వారిని రాబందులు తింటాయి అన్నాడు. బయెషా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటి గురించి, అతని బల ప్రభావాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. బయెషా చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతన్ని తిర్సాలో సమాధి చేశారు. అతనికి బదులు అతని కొడుకు ఏలా రాజయ్యాడు. యరోబాము వంశం వారిలాగే బయెషా తన పనులతో యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం పుట్టించాడు. దానంతటిని బట్టి యరోబాము కుటుంబానంతా చంపినందుకు అతనికి అతని వంశం వారికి వ్యతిరేకంగా యెహోవా హనానీ కొడుకు ప్రవక్త అయిన యెహూ ద్వారా తన వాక్కు వినిపించాడు. ఇశ్రాయేలు రాజైన ఏలా యూదారాజు ఆసా పాలన 26వ ఏట బయెషా కొడుకు ఏలా ఇశ్రాయేలు వారందరినీ పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు తిర్సాలో 2 ఏళ్ళు పాలించాడు. తిర్సాలో తన కార్యనిర్వాహకుడు ఆర్షా ఇంట్లో అతడు తాగి మత్తులో ఉన్నప్పుడు యుద్ధ రథాల సగభాగం మీద అధికారి జిమ్రీ అతని మీద కుట్రపన్ని లోపలికి వెళ్లి అతన్ని కొట్టి చంపి అతనికి బదులు రాజయ్యాడు. ఇది యూదారాజు ఆసా పాలనలో 27వ ఏట జరిగింది. జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే బయెషా వంశం వారినందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో స్నేహితుల్లో మగవారినందరినీ చంపాడు. ఎవరినీ వదిలిపెట్టలేదు. బయెషా అతని కొడుకు ఏలా తామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యారు. ఆ పాపాల వల్ల తాము పెట్టుకున్న విగ్రహాల వల్ల ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించారు. వారు చేసిన పాపాలను బట్టి ప్రవక్త యెహూ ద్వారా బయెషాను గురించి యెహోవా చెప్పిన మాట నెరవేరేలా బయెషా వంశం వారందరినీ జిమ్రీ నాశనం చేశాడు. ఏలా గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. ఇశ్రాయేలు రాజైన జిమ్రీ. జిమ్రీ యూదారాజు. ఆసా పాలన 27వ ఏట తిర్షాలో 7 రోజులు పాలించాడు. అంతలో ప్రజలు ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును చుట్టుముట్టారు. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించాడనే సమాచారం అక్కడి శిబిరంలో తెలిసింది. కాబట్టి శిబిరంలో ఇశ్రాయేలు వారంతా ఆ రోజు సైన్యాధిపతి అయిన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేశారు. ఒమ్రీ అతనితో పాటు ఇశ్రాయేలు వారంతా గిబ్బెతోను విడిచిపెట్టి తిర్షా వచ్చి దాన్ని ముట్టడించారు. పట్టణం పట్టుబడిందని జిమ్రీ తెలుసుకుని రాజభవనంలోకి వెళ్ళి తనతో పాటు రాజభవనాన్ని తగలబెట్టి చనిపోయాడు. ఇతడు కూడా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. యరోబాము చేసినట్టు పాపం చేస్తూ ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమైనందుకు ఇలా జరిగింది. జిమ్రీ గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన రాజద్రోహం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయారు. గినాతు కొడుకు తిబ్నీని రాజుగా చెయ్యాలని ప్రజల్లో సగం మంది అతని వైపు, సగం మంది ఒమ్రీ వైపు చేరారు. ఒమ్రీ వైపున వారు గినాతు కొడుకు తిబ్నీ వైపు ఉన్నవారిని ఓడించి తిబ్నీని చంపేశారు. ఒమ్రీ రాజయ్యాడు. యూదారాజు ఆసా పాలన 31వ ఏట ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై 12 ఏళ్లు పాలించాడు. అందులో 6 ఏళ్ళు తిర్సాలో పాలించాడు. అతడు షెమేరు దగ్గర సొమ్రోను కొండను దగ్గరగా 70 కిలోల వెండిని కొనుక్కుని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి ఆ కొండ యజమాని అయిన షెమేరు అనే వాని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షొమ్రోను అనే పేరు పెట్టాడు. ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇతడు తన పూర్వీకులందరికంటే దుర్మార్గుడు. అతడు నెబాతు కొడుకు యరోబాము ఏ విధంగా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమై విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడో దానినే అనుసరించి ప్రవర్తించాడు. ఒమ్రీ గురించిన మిగతా విషయాల గురించి, అతడు చూపించిన బల పరక్రమాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ఒమ్రీ చనిపోయినప్పుడు షోమ్రోనులో అతని పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు అహాబు అతనికి బదులు రాజయ్యాడు. ఇశ్రాయేలు రాజైన అహాబు. యూదారాజు ఆసా పాలన 38వ ఏట ఒమ్రీ కొడుకు అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 ఏళ్ళు పాలించాడు. ఒమ్రీ కొడుకు అహాబు తన పూర్వీకులందరికంటే ఎక్కువగా యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. నెబాతు కొడుకు యరోబాము చేసిన పాపాలు చేయడం అతడికి స్వల్ప విషయం అనిపించింది. అతడు సీదోనీయుల రాజు ఎద్బయ్యులు కూతురు యజ్బేలును పెళ్లి చేసుకుని బయలుదేవుణ్ణి పూజిస్తూ వాడికి మొక్కుతూ ఉండేవాడు. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరములో బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అహాబు అషేరా దేవతా స్తంభాన్ని నిలిపాడు. ఈ విధంగా అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడు. అతని రోజుల్లో బేతేలు వాడైన హీయేలు ఎరుకో పట్టణాన్ని కట్టించాడు. అతడు దానికి పునాది వేసినప్పుడు అబీరాము అనే అతని పెద్ద కొడుకు చనిపోయాడు. దానికి గుమ్మాలు నిలిపినప్పుడు సెగూబు అనే అతని చిన్న కొడుకు చనిపోయాడు. ఈ విధంగా నూను కొడుకు యెహోషువా ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
మొదటి రాజులు 17వ అధ్యాయము. ఏలీయాకు కాకులు ఆహారాన్ని సమకూర్చడం. గిలాదు ప్రాంతంలోని తిస్బీ గ్రామం వాడైన ఏలీయా ఆహాబుతో, ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను, నేను మళ్లీ చెప్పే వరకు రాబోయే కొన్నేళ్ళు మంచుగాని వానగాని పడదు అన్నాడు. ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు, నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో. ఆ వాగునీళ్లు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను అని అతనికి చెప్పాడు. అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు. అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగునీళ్లు తాగాడు. కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురువక ఆ వాగు ఎండిపోయింది. సారేపతు విధవరాలు ఏలియా. యెహోవా అతనికి ఇలా చెప్పాడు, నీవు సీదోను ప్రాంతంలోని సారేపతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండు. నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను. కాబట్టి అతడు సారేపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్లు తెస్తావా అని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్లీ పిలిచి, నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకురా అన్నాడు. అందుకామె, నీ దేవుడు యెహోవా జీవముతోడు, గిన్నెలో కొద్దిగా పిండి సీసాలో కొంచెం నూనె మాత్రము నా దగ్గర ఉన్నాయి, ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్ళి నాకు నా కొడుక్కి ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆ పైన ఆకలితో చచ్చిపోవాలని కొన్ని కట్టెపుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అంది. అప్పుడు ఏలియా ఆమెతో అన్నాడు, భయపడవద్దు, వెళ్ళి నీవు చెప్పినట్టే చెయ్యి. అైతే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకు నీ కొడుక్కి రొట్టెలు చేసుకో. భూమి మీద యెహోవా వాన కురిపించే వరకు ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడు ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలియా ద్వారా చెప్పినట్టు గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు. కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి అతడు చనిపోయాడు. ఆమె ఏలియాతో, దేవుని మనిషి, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా అంది. అతడు, నీ కొడుకుని ఇలా తీసుకురా అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్ళి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదకి కీడు తెచ్చావా అని యెహోవాకు మొర్రపెట్టాడు. ఆ బాలుడి మీద 3 సార్లు బోర్లా పడుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్లీ ప్రాణం ఇవ్వు అని యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు. ఏలియా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలో నుంచి దిగి ఇంట్లోకి తీసుకుని వచ్చి వాడి తల్లికి అప్పగించి, చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పాడు. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీనివల్ల నాకు తెలిసింది అంది. మొదటి రాజులు 18వ అధ్యాయము. ఏలియా ఒబద్యా కలుసుకోవడం. చాలా రోజులు గడిచిన తరువాత కరువు కాలంలో 3వ సంవత్సరం యెహోవా ఏలియాతో, నేను భూమి మీద వాన కురిపిస్తాను, నీవు వెళ్ళి ఆహాబుకు కనబడు అన్నాడు. ఆహాబును కలుసుకోవడానికి ఏలియా వెళ్ళాడు. షోమ్రోనులో కరువు తీవ్రంగా ఉంది. ఆహాబు తన కార్యనిర్వాహకుడు ఒబద్యాను పిలిపించాడు. ఈ ఒబద్యా యెహోవా పట్ల చాలా భయభక్తులు గలవాడు. యెజ్బేలు యెహోవా ప్రవక్తలను చంపేస్తూ ఉన్నప్పుడు గుహకు 50 మంది చొప్పున 2 గుహల్లో 100 మందిని దాచి అన్నపానాలు ఇచ్చి వారిని పోషించాడు. అహాబు ఒబద్యాతో, దేశంలోని నీటి ఊటలను వాగులను చూడటానికి వెళ్ళు. మన గుర్రాలు కంచరగాడిదలు చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో చూడు, అలా కొన్ని పశువులనైనా దక్కించుకుంటాం అన్నాడు. కాబట్టి వాళ్ళు నీలకోసం దేశమంతా తిరిగి చూడటానికి బృందాలుగా వెళ్లారు. ఆహాబు ఒక్కడే ఒకవైపు,
ఓబద్యా మరొక వైపు వెళ్ళారు. ఓబద్యా దారిలో వెళ్తుంటే అనుకోకుండా ఏలీయా ఎదురుపడ్డాడు. ఓబద్యా అతన్ని గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం చేసి, మీరు నా యజమాని ఏలీయా గదా అని అడిగాడు. అతడు, నేనే. నీవు నీ యజమాని దగ్గరికి వెళ్ళి ఏలీయా ఇక్కడున్నాడు అని చెప్పు అన్నాడు. అందుకు ఓబద్యా, అహాబు నన్ను చంపేసేలా మీ దాసుడనైన నన్ను అతనికి అప్పగిస్తావా ఏమిటి? నేనేం పాపం చేశాను? నీ దేవుడు యెహోవా ప్రాణం తోడు, నిన్ను పట్టుకోవాలని నా యజమాని వార్తాహరులను పంపించిన దేశం గాని రాజ్యం గాని లేదు. ఏలీయా ఇక్కడ లేడు అని ఆ దేశం గాని రాజ్యం గాని అంటే వారితో అలా ప్రమాణం చేయించుకునేవాడు. నీవు నీ యజమాని దగ్గరికి వెళ్ళి ఏలీయా ఇక్కడున్నాడు అని చెప్పమని నాకు చెబుతున్నావే, నేను నీ దగ్గర నుండి వెళ్ళిన వెంటనే యెహోవా ఆత్మ నాకు తెలియని ప్రదేశానికి నిన్ను తీసుకుపోతాడు. అప్పుడు నేను వెళ్ళి అహాబుకు కబురు చెప్పిన తరువాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలా ఆజ్ఞాపించవద్దు. నీ దాసుడనైన నేను చిన్నప్పటినుంచి యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వాణ్ణి. యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తుంటే నేనేం చేశానో నీకు తెలియదా? నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని, గుహకు 50 మందిని చెప్పున దాచి భోజనం పెట్టి వారిని పోషించాను. ఇప్పుడు ఏలీయా ఇక్కడున్నాడని నీ యజమానికి చెప్పు అంటున్నావే, అహాబు నన్ను చంపేస్తాడు అని మనవి చేశాడు. అప్పుడు ఏలీయా, ఎవరి సన్నిధిలో నేను నిల్చున్నానో దూతల సైన్యాల అధిపతి అయిన యెహోవా జీవముతోడు, ఖచ్చితంగా ఈరోజు నేను అహాబును కలుసుకుంటాను అన్నాడు. కాబట్టి ఓబద్యా అహాబును కలుసుకుని ఈ విషయం తెలియజేశాడు. వెంటనే ఏలీయాను కలుసుకోవడానికి అహాబు బయలుదేరాడు. కర్మేలు పర్వతం మీద ఏలీయా. అహాబు ఏలీయాను చూడగానే, ఇశ్రాయేలు ప్రజా కంటకుడా, నువ్వేనా అన్నాడు. ఏలీయా, ఇశ్రాయేలు ప్రజలను కష్టపెట్టేది నేను కాదు, నువ్వు, నీ తండ్రి వంశం వాళ్ళు. మీరు యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలు విగ్రహాలను అనుసరించారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలుదేవుడి ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని నా దగ్గరికి కర్మేలు పర్వతానికి పిలిపించు అన్నాడు. అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు. ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి, ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించండి అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు. అప్పుడు ఏలీయా, యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడనే మిగిలాను, అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దులు ఇవ్వండి, వాళ్ళు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను. తరువాత మీరు మీ దేవుడి పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు అన్నాడు. ప్రజలంతా ఆ మాట బాగుంది అని జవాబిచ్చారు. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధము చేసి మీ దేవుడి పేర ప్రార్థన చెయ్యండి, అయితే కింద నిప్పు పెట్టద్దు అన్నాడు. వారు తమకిచ్చిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయము నుంచి మధ్యాహ్నం వరకు, బయలుదేవుడా మా ప్రార్థన విను అంటూ బయలు పేరును ప్రార్థన చేశారు. గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా, వాడు దేవుడు గదా, పెద్దగా కేకలేయండి, వాడు ఒకవేళ పరధ్యానములో ఉన్నాడేమో, మూత్ర విసర్జనకు వెళ్ళాడేమో, ప్రయాణములో ఉన్నాడేమో, ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో అని గేలీ చేశాడు. వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకు తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు. ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం బలి అర్పణ సమయం వరకు వారు కేకలు వేశారు. గాని వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు. అప్పుడు ఏలీయా, నా దగ్గరికి రండి అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరామత్తు చేశాడు. నీ పేరు ఇశ్రాయేలు అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా 12 పెద్ద రాళ్లను తీసుకున్నాడు. ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 20 లీటర్ల నీళ్లు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కల చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద పోయండి అన్నాడు. తరువాత 2వసారి అలాగే చేయండి అని చెప్పాడు. వారు 2వసారి కూడా అలాగే చేశారు. 3వసారి కూడా చేయండి అన్నాడు. వారు 3వసారి కూడా అలా చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లిపారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు. సాయంత్రం బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, నేనిదంతా నీ మాట ప్రకారమే చేశానని ఈ రోజు చూపించు. యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడువని, నీవు వారి హృదయాలను మళ్ళి నీ వైపు తిప్పుతున్నావని ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను అన్నాడు. అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, మట్టిని కాల్చి కందకములోని నీళ్లను ఆర్పేసింది. ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఏలీయా బయలుదేవుడు ప్రవక్తలందరినీ పట్టుకోండి, ఎవర్నీ వదలొద్దు అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసుకెళ్లి చంపేశాడు. ఏలీయా, పెద్ద వాన కురుస్తున్న శబ్దం వస్తున్నది, నీవు వెళ్ళి భోజనం చెయ్యి అని అహాబుతో చెప్పాడు. అహాబు భోజనం చెయ్యడానికి వెళ్ళాడు గాని ఏలీయా కర్మేలు పర్వతం ఎక్కి నేల మీద పడి ముఖం మోకాల మధ్య పెట్టుకున్నాడు. తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి, నీవు పైకి వెళ్ళి సముద్రం వైపు చూడు అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి ఏమీ కనబడ్డం లేదు అన్నాడు. అతడు ఇంకా 7 సార్లు వెళ్ళి చూడు అన్నాడు. 7వసారి అతడు చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుంచి పైకి లేస్తూ ఉంది అన్నాడు. అప్పుడు ఏలీయా, నీవు అహాబు దగ్గరికి వెళ్ళి నీ రథాన్ని సిద్ధపరచుకో, వానలో చిక్కుకుపోకముందే వెళ్ళిపో అని చెప్పమని అతన్ని పంపాడు. అంతలోనే ఆకాశం కారుమేఘాలు కమ్మింది. దానికి గాలి తోడయ్యింది. వాన జోరుగా కురిసింది. అహాబు రథమెక్కి ఇజ్రాయేలు పట్టణం వెళ్ళిపోయాడు. అయితే యెహోవా హస్తం ఏలీయా మీద ఉంది. అతడు నడుం బిగించుకుని అహాబు కంటే ముందే పరిగెత్తి ఇజ్రాయేలు చేరుకున్నాడు. 1 రాజులు 19వ అధ్యాయము. యెజెబెలు నుంచి ఏలీయా పారిపోవడం. ఏలీయా చేసిందంతా, అతడు బయలు ప్రవక్తలందరినీ కత్తితో చంపించిన సంగతి అహాబు యెజెబెలుకు చెప్పాడు. యెజెబెలు ఒక వార్తాహరణితో ఏలీయాకు ఈ కబురు పంపింది. రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణంలాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దానికంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారుగాక. ఏలీయా ఈ విషయం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకోవడానికి యూదాలోని బెయేర్షెబాకు వచ్చి తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు. అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. యెహోవా, ఇంతవరకు చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంతా గొప్పవాణ్ణి కాదు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. అతడు రేగు చెట్టు కింద పండుకొని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి, నీవు లేచి భోజనం చెయ్యి అన్నాడు. ఏలీయా లేచి చూస్తే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్లీ పడుకున్నాడు. యెహోవా దూత 2వసారి మళ్లీ వచ్చి తన్ని లేపి, నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి అని చెప్పాడు. అతడు లేచి తిని తాగి ఆ భోజనం బలముతో 40 రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు. ఏలీయా కొండ గుహలో దాక్కోవడం, అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా, ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అతనిని అడిగాడు. అతడు, ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహారోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు అని జవాబిచ్చాడు. యెహోవా అతనితో, నీవు వెళ్ళి పర్వతం మీద నా ఎదుట నిలబడు అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి. గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్ళిపోయిన తరువాత భూకంపం వచ్చింది. గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్నిజ్వాలలు కనిపించాయి. గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది. ఏలీయా ఆ స్వరం విని తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనే మాట వినిపించింది. ఏలీయా, ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహారోషంతో నేను ఒక్కణ్ణి మాత్రమే మిగిలితే వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజయేలుకు పట్టాభిషేకం చెయ్యి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహోకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబెల్మోహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి. హజయేలు కత్తిని తప్పించుకునే వారిని యెహో చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకునే వారిని ఎలీషా చంపేస్తాడు. అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు. ఏలీయా ఎలీషా దగ్గరకు వెళ్ళడం. ఏలీయా అక్కడ నుండి వెళ్ళిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న 12 జతల ఎడ్లతో దుక్కు దున్నిస్తూ 12వ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్ళి తన పైబట్టను అతని మీద వేశాడు. అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి, నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. ఏలీయా, వెళ్ళిరా, నేను నీకేం చేశానో గుర్తుపెట్టుకో అన్నాడు. ఎలీషా అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్ళి అతనికి సేవకుడయ్యాడు. 1 రాజులు 20వ అధ్యాయము. సమరయాపై బెన్హదదు దాడి చేశాడు. సిరియారాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న 32 రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయును ముట్టడించి దానిమీద యుద్ధం చేశాడు. అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబు దగ్గరికి వార్తాహరులను పంపి, నీ వెండి నీ బంగారము నావే, నీ భార్యల్లో నీ పిల్లల్లో అందమైన వాళ్ళు ఇప్పుడు నావాళ్లే అని బెన్హదదు తెలియజేస్తున్నాడు అని వారికి సందేశం పంపించాడు. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ప్రభు నా రాజా, నీవు చెప్పినట్టే నేను నాకున్నదంతా నీ ఆధీనములో ఉన్నాము అని చెప్పి వారిని పంపించాడు. ఆ వార్తాహరులు వెళ్ళి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇలా అంటున్నాడని చెప్పారు. నీవు నీ వెండిని నీ బంగారాన్ని నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగించాలని నేను నా సేవకులను నీ దగ్గరికి పంపాను. రేపు ఈ పాటికి వారు నీ ఇంటిని నీ సేవకుల ఇళ్లను వెతికి వారి కళ్ళకు ఏది ఇష్టమో దాన్ని తీసుకుపోతారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు జాతి పెద్దలందరినీ పిలిపించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారాలను తీసుకుపోతారని కబురు పంపితే నేను ఇవ్వనని చెప్పలేదు. అతడు చెయ్యబోయే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి అన్నాడు. నీవతని మాట వినొద్దు, దానికి ఒప్పుకోవద్దు అని ఆ పెద్దలు ప్రజలంతా అతనితో చెప్పారు. కాబట్టి అహాబు ఆ వార్తాహరులతో, మీరు రాజైన నా యజమానితో ఇలా చెప్పండి, నీవు మొదట నీ సేవకుడినైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను గాని ఇప్పుడు చెప్పిన దాన్ని మాత్రం చెయ్యలేను అన్నాడు. ఆ వార్తాహరులు బెన్హదదు దగ్గరికి వెళ్ళి ఆ జవాబు తెలియజేశారు. బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి, నాతో కూడా వచ్చిన వారంతా చేతి నిండా తీసుకుపోవడానికి సమరయ బూడిద చాలదు, అలా జరగకపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక అని చెప్పి పంపాడు. అందుకు ఇశ్రాయేలు రాజు తన యుద్ధ కవచాన్ని ధరించకుండానే దాన్ని విప్పి తీసేసిన వాడిలాగా అతిశయపడకూడదని బెన్హదదుతో చెప్పండి అన్నాడు. తమ గుడారాల్లో బెన్హదదు అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి, యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అహాబు బెన్హదదును ఓడించడం. అప్పుడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చి, యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూశావా? ఈరోజే దాన్ని నీ చేతిలో పెడతాను, అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు అన్నాడు. ఇది ఎవరి వల్ల అవుతుంది అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త, రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల వలన అవుతుందని యెహోవా చెబుతున్నాడు అన్నాడు. యుద్ధాన్ని ఎవరు మొదలుపెట్టాలి అని రాజు అడిగాడు. అతడు, నువ్వే అని జవాబిచ్చాడు. అప్పుడు అహాబు రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల లెక్క చూశాడు. వారు 232 మంది ఉన్నారు. తరువాత సైనికులను, అంటే ఇశ్రాయేలు సైన్యాన్నంతా లెక్కిస్తే 7,000 మంది అయ్యారు. వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. బెన్హదదు ఆ 32 మంది తోటి రాజులు గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు. రాజ్యాధిపతుల్లో ఉన్న యువకులు మొదటగా బయలుదేరారు. విషయం తెలుసుకుందామని బెన్హదదు కొంతమందిని పంపించాడు. సమరయ నుంచి కొంతమంది వచ్చారని అతనికి తెలిసింది. బెన్హదదు వారు శాంతంగా వచ్చినా, యుద్ధం చేయడానికి వచ్చినా, వారిని ప్రాణాలతో పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. రాజ్యాధికారుల్లో ఉన్న యువకులు, వారితో కూడా ఉన్న సైన్యం పట్టణములో నుంచి బయలుదేరారు. వారిలో ప్రతివాడు తనకెదురు వచ్చిన శత్రువుని చంపేశాడు. కాబట్టి సిరియా వారు పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారిని తరిమారు. సిరియారాజు బెన్హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతో పాటు తప్పించుకుపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రాలను రథాలను పట్టుకుని చాలామంది సిరియా వారిని చంపేశాడు. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి, నీవు ధైర్యం తెచ్చుకో, నీవు చేయాల్సిందేదో కనిపెట్టి చూడు, ఎందుకంటే వచ్చే సంవత్సరం సిరియారాజు నీ మీదకి మళ్లీ వస్తాడు అని అతనితో చెప్పాడు. అయితే సిరియారాజు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు, వాళ్ళ దేవుడు కొండల దేవుడు, అందుకే వాళ్ళు మనకంటే బలంగా ఉన్నారు. అయితే మనం మైదానంలో వాళ్ళతో యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాం. ఇంకా నువ్విలా చెయ్యి, ఈ రాజులందరినీ తీసేసి వారికి బదులు సైన్యాధిపతులను నియమించు. నీవు పోగొట్టుకున్న సైన్యమంతా మరో సైన్యాన్ని, గుర్రానికి గుర్రాన్ని, రథానికి రథాన్ని సిద్ధం చెయ్యి. అప్పుడు మనం మైదానంలో వారితో యుద్ధము చేసి తప్పకుండా గెలుస్తాం. అతడు వారి సలహా విని వాళ్ళు చెప్పినట్టు చేశాడు. కొత్త సంవత్సరం మొదట్లో బెన్హదదు సిరియానులను సిద్ధం చేసి లెక్క చూసి బయలుదేరి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి ఆపేకు వచ్చాడు. ఇశ్రాయేలు వారంతా సిద్ధపడి వాళ్ళని ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఇశ్రాయేలు వారు 2 మేకల మందల్లాగా వాళ్ళ ఎదుట దిగారు. ఆ ప్రాంతమంతా సిరియా వాళ్లతో నిండిపోయింది. అప్పుడొక దైవసేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు, యెహోవా చెప్పేదేమిటంటే, సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకునేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను. వాళ్ళు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని 7 రోజులున్నారు. 7వ రోజున యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలు వారు ఒక్కరోజులోనే సిరియాను, సైన్యములోని 100,000 కాల్బలాన్ని చంపేశారు. మిగతా వారు అపేకు పట్టణంలోకి పారిపోతే పట్టణ గోడ కూలి 27,000 మంది చనిపోయారు. బెన్హదదు కూడా ఆ పట్టణంలోకి పారిపోయి ఒక ఇంట్లో లోపలి గదిలో దాక్కున్నాడు. అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయగలవారని మేము విన్నాము, కాబట్టి నీకు అనుకూలమైతే మేము నడుం చుట్టూ గోనెపట్టలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోతాము. అతడు నీ ప్రాణాన్ని కాపాడతాడేమో అని రాజుతో అన్నారు. రాజు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళు తమ నడుములకు గోనెపట్టలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయడానికి మమ్మల్ని పంపాడు అని చెప్పాడు. అతడు, బెన్హదదు నా సోదరుడు, అతడింకా బతికే ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, అహాబు దగ్గరనుంచి ఏదైనా సూచన కోసం కనిపెడుతూ ఉండి అతడా మాట అనగానే వెంటనే, అవును, బెన్హదదు మీ సోదరుడే అన్నారు. అప్పుడు అహాబు, మీరు వెళ్ళి అతన్ని తీసుకురండి అన్నాడు. బెన్హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు అహాబు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు. బెన్హదదు అహాబుతో, మీ తండ్రి చేతిలో నుంచి మా నాన్న తీసుకున్న పట్టణాలను నేను తిరిగి ఇచ్చేస్తాను. మా నాన్న సమరయ్యలో వ్యాపార కేంద్రాలను కట్టించుకున్నట్టు దమస్కులో తమరు వ్యాపార కేంద్రాలు కట్టించుకోవచ్చు అన్నాడు. అహాబు జవాబిస్తూ, అలా చేస్తే ఈ ఒప్పందముతో నిన్ను వదిలేస్తాను అని అతనితో ఒప్పందం చేసుకుని అతన్ని వదిలేశాడు. ప్రవక్తతో అహాబుకు దేవుని వర్తమానం. ప్రవక్తల బృందంలో ఒకడు యెహోవా ద్వారా ప్రేరణ పొంది తన తోటి ప్రవక్తతో దయచేసి నన్ను కొట్టు అన్నాడు. అయితే ఆ వ్యక్తి అతన్ని కొట్టడానికి ఒప్పుకోలేదు. అప్పుడా ప్రవక్త తన తోటి ప్రవక్తతో, నీవు యెహోవా మాట వినలేదు కాబట్టి నీవు నా దగ్గర నుంచి వెళ్ళిపోగానే సింహం నిన్ను చంపేస్తుంది అన్నాడు. అతడు వెళ్ళిపోతుంటే సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. తరువాత ఆ ప్రవక్త మరొకనితో, దయచేసి నన్ను కొట్టు అన్నాడు. అతడు అతన్ని కొట్టి గాయపరిచాడు. అప్పుడా ప్రవక్త వెళ్ళి రాజు కోసం దారిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. తననెవరూ గుర్తుపట్టకుండా తన కళ్ళకు గుడ్డ కట్టుకున్నాడు. రాజు రావడం చూసి అతడు బిగ్గరగా ఇలా అన్నాడు, నీ సేవకుడనైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్ళాను. ఒక సైనికుడు నా దగ్గరికి ఒక బందీని తెచ్చి, ఇతను చూస్తూ ఉండు, ఎలాగైనా వాడు తప్పించుకుపోతే వాని ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టాలి, లేకపోతే నీవు 34 కిలోల వెండి ఇవ్వాలి అన్నాడు. అయితే నీ సేవకుడనైన నేను పనిమీద అటూ ఇటూ తిరుగుతుంటే వాడు తప్పించుకుపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకిదే శిక్ష, దాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు అన్నాడు. ఆ ప్రవక్త వెంటనే తన కళ్ళ ముందున్న గుడ్డ తీసేశాడు. అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు గుర్తించాడు. ప్రవక్త రాజుతో, యెహోవా చెప్పేదేమిటంటే, నేను చంపేయమన్న వాణ్ణి నీవు వెళ్ళిపోనిచ్చావు, కాబట్టి వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాలి, అతని ప్రజలకు బదులు నీ ప్రజలు నిర్మూలమవుతారు అన్నాడు. ఇశ్రాయేలు రాజు విచారముతో కోపంగా సమరయ్యలోని తన భవనానికి వెళ్ళిపోయాడు. మొదటి రాజులు 21వ అధ్యాయము. నాబోతు ద్రాక్షతోట. ఇజ్రాయేలులో సమరయారాజు అహాబు భవనాన్ని ఆనుకుని, ఇజ్రాయేలువాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది. అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది, కాబట్టి అది నాకివ్వు, దానిలో కూరగాయలు పండించుకుంటాను, దానికి బదులు దానికంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను, లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను అన్నాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రమూ కుదరదు అన్నాడు. నా పిత్రార్జితాన్ని నీకివ్వనని ఇజ్రాయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు. అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి, నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి అని అడిగింది. అతడు ఆమెతో ఇలా అన్నాడు, నీ ద్రాక్షతోటను నాకు అమ్ము, లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని ఇజ్రాయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు, నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు. అందుకు యెజెబెలు, నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పచ్చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి, మనస్సులో సంతోషంగా ఉండు, నేనే ఇజ్రాయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను అంది. ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకు ఇంకా ముఖ్యమైన వారికి పంపింది. ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది, ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుటకు నిలబెట్టండి. నీవు దేవుణ్ణి రాజును దూషించావు అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయండి. అతని నగర పెద్దలు, పట్టణంలో నివసించే ముఖ్యమైన వారు యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు. ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు. అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని, నాబోతు దేవుణ్ణి రాజును దూషించాడు అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు. అది విని యెజెబెలు, నాబోతు బతికిలేడు, చచ్చిపోయాడు, కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో అని అహాబుతో చెప్పింది. నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు, నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోవడానికి బయలుదేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడు. నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా. యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలంలో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలంలోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి. అది విని అహాబు ఏలీయాతో, నా పగవాడా, నేను నీకు దొరికానా అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు, కాబట్టి నీవు నాకు దొరికావు. యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదకి కీడు రప్పిస్తాను, నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిసగాని స్వతంత్రుడుగాని అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను. ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి నీవు కారకుడువై నాకు కోపం పుట్టించావు, కాబట్టి నెబాతు కొడుకు యరోబాము కుటుంబానికి, అహీయా కొడుకు బయేషా కుటుంబానికి నేను చేసినట్టు నీ కుటుంబానికి చేస్తాను. యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కు తింటాయి, పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి అన్నాడు. తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబు లాంటివాడు ఎవ్వడూ లేడు. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు. అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనిపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనిపట్ట మీద పండుకుని చాలా విచారించాడు. యెహోవా తిష్బీవాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు, అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూసావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు, కాబట్టి రాబోయే ఆ కీడును అతని కాలములో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదకి కీడు రానిస్తాను. మొదటి రాజులు 22వ అధ్యాయము. మీకా ప్రవచనం. సిరియాకు ఇశ్రాయేలుకు మధ్య 3 ఏళ్ళు యుద్ధం జరగలేదు. 3వ సంవత్సరం యూదారాజు యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీకు తెలుసు, అయితే మనం దాన్ని సిరియారాజు చేతిలో నుంచి తీసుకోవడానికి ప్రయత్నమేమీ చేయడం లేదు అన్నాడు. అతడు, యుద్ధానికి నాతో పాటు నీవు రామోత్గిలాదు వస్తావా అని యెహోషాపాతును అడిగాడు. అందుకు యెహోషాపాతు, నువ్వేదంటే అదే, మా వాళ్ళు నీవాళ్లే, నా గుర్రాలు నీ గుర్రాలే అని ఇశ్రాయేలు రాజుతో అన్నాడు. యెహోషాపాతు, ముందు యెహోవా ఇస్తాన్ని తెలుసుకుందాం అన్నాడు. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధానికి రామోత్గిలాదు మీదకి వెళ్లాలా వద్దా అని వారిని అడిగాడు. వాళ్ళు, వెళ్ళండి, దాన్ని యెహోవా రాజైన మీ వశం చేస్తాడు అన్నారు. అయితే యెహోషాపాతు, మనం సలహా తీసుకోవడానికి వీలు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా ఇక్కడ లేడా అని అడిగాడు. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కొడుకు మీకాయా అనే ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా దగ్గర సలహా తీసుకోవచ్చు గాని అతడు ఎప్పుడూ నాకు మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడు జరుగుతుందనే ప్రవచిస్తాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం అని యెహోషాపాతుతో అన్నాడు. అయితే యెహోషాపాతు, రాజైన మీరు అలా అనద్దు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఒక అధికారిని పిలిచి ఇమ్లా కొడుకు మీకాయను వెంటనే ఇక్కడకు తీసుకురండి అని ఆదేశించాడు. ఇశ్రాయేలు రాజు అహాబు, యూదారాజు యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకుని సమరయ ముఖద్వారం దగ్గరున్న బహిరంగ స్థలంలో తమ సింహాసనాల మీద కూర్చున్నారు. ప్రవక్తలంతా వారి ఎదుట ప్రవచిస్తూ ఉన్నారు. కెనయానా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి యెహోవా చెప్పేదేమిటంటే, వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు అన్నాడు. ప్రవక్తలంతా అలాగే ప్రవచిస్తూ యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ వశం చేస్తాడు కాబట్టి నీవు దాని మీదకి వెళ్ళి గెలువు అన్నారు. మీకాయాను పిలవడానికి వెళ్లిన వార్తాహరుడు అతనితో ప్రవక్తలంతా ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కాబట్టి నీవు కూడా వాళ్లలాగే మంచి మాటలు చెప్పు అన్నాడు. మీకాయా, యెహోవా జీవము తోడు, యెహోవా నాకు చెప్పిందే నేను చెబుతాను అన్నాడు. అతడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు, మీకాయా, యుద్ధం చేయడానికి మేము రామోత్గిలాదు మీదకి వెళ్లాలా వద్దా అని అడిగాడు. మీకాయా, యెహోవా దాన్ని రాజువైన నీ చేతికి అప్పగిస్తాడు కాబట్టి దాని మీదకి వెళ్ళి గెలువు అని జవాబిచ్చాడు. అందుకు రాజు, నీతో ప్రమాణం చేయించి యెహోవా పేరును బట్టి సత్యమే చెప్పాలని నేనెన్నిసార్లు నీతో చెప్పాలి అన్నాడు. మీకాయా, ఇశ్రాయేలీయులంతా కాపరిలేని గొర్రెల్లాగా కొండల మీద చెదిరిపోవడం నేను చూశాను. వారికి కాపరి లేడు. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని యెహోవా చెబుతున్నాడు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, ఇతడు నా గురించి మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడే జరుగుతుందని ప్రవచిస్తాడని నేను నీతో చెప్పలేదా అన్నాడు. అప్పుడు మీకాయా ఇలా అన్నాడు, యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడివైపు ఎడమవైపు నిలబడి ఉన్నారు. అహాబు రామోత్గిలాదు మీదకు వెళ్ళి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు అని యెహోవా అడిగాడు. అతడు ఒక రకంగా, ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు. అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి, నేనతన్ని ప్రేరేపిస్తాను అన్నాడు. యెహోవా, ఎలా అని అతన్ని అడిగాడు. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను అని చెప్పాడు. ఆయన, నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది, వెళ్ళి అలా చెయ్యి అన్నాడు. చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు. కెనయానా కొడుకు అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏవైపు పోయాడు అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు. అందుకు మీకాయా, దాక్కోడానికి నీవు లోపల గదుల్లోకు చొరబడే రోజున తెలుసుకుంటావు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకుని తీసుకెళ్లి పట్టణాధికారి ఆమోసుకు, నా కొడుకు యోవాసుకు అప్పచెప్పండి, వాళ్ళతో ఇలా చెప్పండి, రాజు ఇలా అంటున్నాడు, ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి. అప్పుడు మీకాయా, నీవు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా మాట్లాడలేదన్నట్టే, ఓ ప్రజలారా ఈ విషయం వినండి అన్నాడు. అహాబు ఓటమి మరణం. ఇశ్రాయేలు రాజు యూదారాజు యెహోషాపాతు రామోత్గిలాదు మీదకి వెళ్లారు. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను, నువ్వైతే నీ రాజవస్త్రాలు ధరించుకో అని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. సిరియా రాజు తన రథాల మీద అధికారులైన 32 మందిని పిలిపించి, సాధారణ సైనికులతో గాని ప్రధాన సైనికులతో గాని మీరు యుద్ధం చెయ్యొద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చెయ్యండి అన్నాడు. రథాధిపతులు యెహోషాపాతును చూసి, ఖచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో యుద్ధం చేయడానికి అతని మీదకొచ్చారు. యెహోషాపాతు పెద్దగా కేకలు పెట్టాడు. రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరమడం మానేశారు. అయితే ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండానే బాణం వేస్తే అది ఇశ్రాయేలు రాజు కవచం అతుకు మధ్య తగిలింది. కాబట్టి అతడు, నాకు పెద్ద గాయమయ్యింది, రథం తిప్పి ఇక్కడ నుంచి నన్ను అవతలకు తీసుకుపో అని తన సారథితో చెప్పాడు. ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరుగుతుంటే సిరియానులకు ఎదురుగా రాజు తన రథంలో ఉండిపోయాడు. సాయంకాలానికి అతడు చనిపోయాడు. అతని గాయం నుంచి రక్తం కారి రథం అడుగున నిలిచింది. సాయంకాలం అందరూ తమ తమ పట్టణాలకు ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు అని సైన్యమంతా వార్త పాకిపోయింది. ఆ విధంగా రాజు చనిపోయాడు. వాళ్ళు అతన్ని సమరయకు తీసుకువచ్చారు. అతన్ని సమరయలో పాతిపెట్టారు. వేశ్యలు స్నానం చేసే ఒక కొలను దగ్గర అతని రథాన్ని కడిగారు. యెహోవా చెప్పినట్టు కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి. అహాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతడు కట్టించిన దంతపు గృహాన్ని గురించి, అతడు కట్టించిన పట్టణాలన్నిటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. అహాబు చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని కొడుకు అహజ్యా అతని బదులు రాజయ్యాడు. యూదారాజైన యెహోషాపాతు. ఆసా కొడుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబు పరిపాలన నాలుగో ఏట యూదాను పరిపాలించడం మొదలుపెట్టాడు. యెహోషాపాతు పరిపాలించడం మొదలెట్టినప్పుడు అతడు 35 ఏళ్లవాడు. యెరూషలేములో అతడు 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా. ఆమె సిల్హీ కూతురు. అతడు తన తండ్రి ఆసా విధానాన్ని అనుసరించి యెహోవా దృష్టికి సరిగా ప్రవర్తించాడు. అయితే ఉన్నత పూజా స్థలాలను తీసివేయలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, అతడు చూపించిన బల ప్రభావాలు, యుద్ధం చేసిన పద్ధతి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. తన తండ్రి ఆసా రోజుల్లో నుంచి మిగిలి ఉన్న మగ వ్యభిచారులను అతడు దేశం నుంచి వెళ్లగొట్టాడు. ఆ కాలములో ఎదోము దేశానికి రాజు లేడు, ఒక అధికారి పాలించేవాడు. యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫెరు దేశానికి వెళ్లడానికి తర్షీషు ఓడలను కట్టించాడు. గాని ఆ ఓడలు బయలుదేరలేదు. అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలైపోయాయి. అప్పుడు అహాబు కొడుకు అహజ్యా, నా సేవకులను నీ సేవకులతో పాటు ఓడల మీద వెళ్లనివ్వండి అని యెహోషాపాతును అడిగాడు. యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు. యెహోషాపాతు చనిపోగా తన పూర్వీకుడైన దావీదు పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు. ఇశ్రాయేలు రాజైన అహజ్యా. అహాబు కొడుకు అహజ్యా యూదారాజు యెహోషాపాతు పరిపాలన 17వ సంవత్సరం సమరయలో ఇశ్రాయేలును పరిపాలించడం మొదలుపెట్టి 2 ఏళ్ళు ఇశ్రాయేలును పాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలు ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరోబాము ప్రవర్తనను అనుసరించాడు. అతడు బయలుదేవుడికి మొక్కి పూజిస్తూ తన తండ్రి చేసిందంతా చేస్తూ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడు.